My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వినల గారి చిత్రం ఫలార విచిత్రం కార్యక్రమం జూలై 28, 2018 నాటి పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
Mind Media శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. మరి నేను 2-3 రోజులుగా ఈ శనివారం ఒక స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు వస్తానని చెప్పాను. ఆయన గురించి నేను ఎంత ఇంట్రడక్షన్ ఇచ్చినా కూడా, ఎందుకంటే నేను యాక్చువల్గా అనుకుంది ఏంటంటే ఒక మామూలుగా ఏదో ఒక పరిచయం ఏర్పడుతుంది, ఒక అరగంట ఏమైనా మాట్లాడుకుని వెనక్కి వచ్చేస్తాము అనుకున్నాను. కానీ అది 2 గంటల 10 నిమిషాల ఒక సుదీర్ఘ ప్రసంగమైంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ 2 గంటలు కూడా మామూలుగా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే మనకి ఇంకా సర్లే చాలే ఇంకా ఆపేస్తే బాగుండు అబ్బాయి ఇంకెప్పుడు నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇలాంటివి చాలా చాలా సార్లు వస్తూ ఉంటాయి మనకి. ఎక్కువసేపు ఏది వినలేము, అందుకే కదా క్లాస్లో కూడా టీచర్లు 40 నిమిషాల కన్నా ఎక్కువ లెక్చర్ పెట్టరు. కానీ ఇక్కడ లెక్చర్ జరగలేదు. నేను యాక్చువల్గా ఒక ప్రొఫెషనల్ మీటింగ్ కోసం అని వెళ్ళిన దాన్ని పర్సనల్గా చాలా విషయాలు మాట్లాడి చెప్పాలంటే చాలా విషయాలు తెలుసుకుని వచ్చాను. మరి నేను తెలుసుకుంది మీకు కూడా చెప్పడం నాకు అలవాటని మీకు తెలుసుగా, లేకపోతే నేను లావైపోతాను. అందుకని ఈ శనివారమే దీనికి మంచి ముహూర్తం పెడదామని నిర్ణయించి ఇలా మీ ముందుకి లైవ్కి తీసుకొచ్చాను. ఇప్పుడు ఆయన గురించి నేను మళ్ళీ నేను ఇంట్రడక్షన్ ఇచ్చాను అనుకోండి అది అంత గొప్పగా ఉండదు. ఇవాళ ఆయన లైవ్లో నాతో పాటు ఉన్నారు కాబట్టి సార్ ఒకసారి మీ పేరు మీ పరిచయము క్లుప్తంగా ఇచ్చేస్తే ఆ తర్వాత మనం డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం.
శ్రోతలందరికీ నమస్కారం. నేను నారాయణాచార్యులు, వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ని 1974 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి దేశమంతా తిరిగి దేశంలో ఆర్థిక పరిపుష్టతకి ఏదైనా చేయాలనే దృష్టితోటి ఒక ప్రణాళిక తయారు చేసుకుని దాని మీద పనిచేస్తున్నాం. మొదలుపెట్టినప్పుడు 12 మంది, ఈరోజు 250,000 మంది. ఇదే నా పరిచయం.
సూపర్ అండి. అసలు ఆ నెంబర్కి ఈ లాస్ట్ నెంబర్కి ఎక్కడ పోలిక అనేది లేకుండా ఇంతలా మీరు స్ట్రైవ్ చేశారంటేనే తెలుస్తుంది. అయితే మామూలుగా మనకి ఎవరైనా సరే ఒక పని ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు వెనక్కి లాగేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అందులో నేను ఒకదాన్ని చెప్పాలంటే మనం మీతో మాట్లాడినప్పుడు అలాగే జరిగింది. కానీ వీటన్నిటి మధ్య అగెయిన్స్ట్ ఆల్ ఆడ్స్ అసలు ఇలా చెయ్యాలి అనడానికి డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఏంటి? అసలు ఏం చేద్దాం అనుకున్నారు? దానికి అసలు ఆ ప్రేరణ ఏమిటి?
నేను చదువుకుంటున్న రోజుల్లో మా ఎకనామిక్స్ లెక్చరర్ గారు నాకు చెప్పేవారు 1967లో, ఈ దేశంలో ఆర్థికంగా దేశం అభివృద్ధి చెందకపోవడానికి మనకంటే అత్యంత వెనకబడినటువంటి ఒక బూడిద లాంటి పుట్టినటువంటి చిన్న జపాన్ దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండడానికి కారణం ఏంటంటే యువత అంతా కూడా నిద్రాణ స్థితిలో ఉండడం, బాధ్యత లేకుండా ప్రవర్తించడం వల్ల జరుగుతోంది. అందుకని ఈ దేశాన్ని యువత బాగుపడే తరగతి ఎవరు బాగు చేయలేరు అన్నారు. ఆ రోజు మొదలుపెట్టిన ప్రయాణం ఈ రోజు మీ ముందు ఇలా ఉంచింది.
సూపర్. అంటే అందులో మీరు ఇన్స్పైర్ అయినటువంటి విషయము ఇప్పుడు యువత అంటే మనం ఎలా మౌల్ చేస్తాలా, ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నారు. మనం ముందు మనం సవ్యంగా ఉంటే ఆటోమేటిక్ గా సమాజం బాగుంటుంది. మనం బాగుండకుండా వి ఆల్వేస్ బ్లేమ్ అదర్స్, చూసావా వాడు అలా చేశాడు వీడు ఇలా చేశాడు అన్నారు. మనం ముందు ఎలా ఉన్నామని తెలిస్తే మనం బాగుంటే ఆటోమేటిక్ గా సమాజం మనము ఒక భాగమే కాబట్టి అది బాగుంటుంది. సో ఇప్పుడు మీరు బేసిక్ గా దేని మీద దృష్టి పెట్టారు?
దేని మీద దృష్టి పెట్టారనే దానికంటే ఇది దేని మీద ఆధారపడింది అనే దాని మీద ఎక్కువ ఆలోచన చేయడం మంచిది. మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 1947 ఆగస్టు 15 అనగానే మీకేం గుర్తొస్తుంది?
ఇండిపెండెన్స్ గుర్తొస్తుంది.
కానీ అదే రోజున దేశంలో ప్రపంచంలో మరో మహా అద్భుతం జరిగింది. 1945లో ఆటమిక్ బాంబు దాడికి గురైనటువంటి జపాన్ దేశం బూడిదలోంచి లేచి ఒక కొత్త కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకుని అదే రోజున 1947 ఆగస్టు 15వ తేదీన ముందుకు అడుగులు వేయడం మొదలుపెట్టింది. సర్వహంగులు సర్వ హంగామా ఉన్నటువంటి భారతదేశం ఒక పక్కన స్వతంత్రం వచ్చి ముందుకెళ్ళడం మొదలు పెడితే మన దగ్గర అన్నీ ఉన్నాయి. మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనిచేసేది ఉంది, లా అండ్ ఆర్డర్ మెకానిజం ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి. అద్భుతంగా ప్రపంచానికి అన్నం పెట్టగలిగినటువంటి అన్నదాత ఇక్కడ ఉన్నాడు. ఇన్ని ఉంటే మనం ఓ పక్కనైతే బూడిదలోంచి లేచి తాగడానికి నీరు, తినడానికి తిండి, పీల్చడానికి గాలి కూడా లేనటువంటి పరిస్థితిలో 13 కోట్లలో సహా మంది నిశ్చేజలేనటువంటి జపాన్ దేశం ఓ పక్కన, 30 కోట్ల జనంతో ముందుకు పరిగెత్తి మనం ఓ పక్కన ఉంటే ఈ వాళ్ళ ప్రపంచాన్ని శాసన చేసే స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఏం చేయాలో తెలియకుండా టెక్నాలజీ ఆర్థిక సమస్యలు అన్ని కూడా ఎదుర్కొంటూ నిత్యం దేవించుకుంటూ ప్రపంచమంతా తిరిగేటువంటి భారతదేశం పక్కన ఉంది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. అందుకని యువతని వేలుకొల్పి దేశాన్ని బాగు చేయాలని ఈ కార్యక్రమానికి నడుము చుట్టాం. కాబట్టి ఈ ప్రయత్నంలో మేము 12 మందితో మొదలుపెట్టింది. కేవలం 6 ఏళ్లలో 1500 మంది మా జత కలిశారు. చాలా మంది మమ్మల్ని ముందుకు పని చేయడం జరిగే పని కాదు, ఈ దేశాన్ని ఎవరు బాగు చేయలేరు, ఇందులో మనుషులను ఎవరు బాగు చేయలేరు అని ఇలాగ నిశ్చయ పరిచిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ 1500 మంది వృత్తి నిపుణులు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లోని అత్యంత ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు మాకు ముందైన సమాచారాన్ని అందించి ఏం చేస్తే ఇది మాకు తీసుకురావచ్చు సమూహంగా అనేటువంటి ఒక ప్రణాళికను తయారు చేయడానికి వాళ్ళందరూ కూడా నిమిత్త మాత్రం అయ్యారు. దీనికి అసలు రూపకల్పన అంతా ఒకళ్ళ వల్ల అయింది కాదు, ఇట్స్ ఎన్ అగ్రిగేటెడ్ మెకానిజం ఫర్ చేంజింగ్ ది ఫేస్ ఆఫ్ ది నేషన్.
సూపర్ అండి. సో దీని గురించి ఇంకా మరింత సమాచారాన్ని తెలుసుకుందాము ఒక్క చిన్న విరామం తర్వాత.
హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగిలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ సిసిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనతో నారాయణాచార్యులు గారు ఉన్నారు. ఎవరైనా సరే కళని కంటారు, కానీ ఆ కళని సాకారం చేయడానికి వేరే వాళ్ళ చేత ముందు పాటు పడించాలి అని అంటే ముందు అసలు మనం ఎలా ఉన్నామనేది చూసుకోవాలి. కాబట్టి ఆయన ముందు ఆచరించి మిగతా వాళ్ళకి చెప్తున్నారు. వీళ్ళ టీం అంతా కూడాను ప్రతి ఒక్క పల్లెటూరికి వెళ్తారు. సో అసలు ఆయన నుంచే తెలుసుకుందాం, పల్లెటూరికి వెళ్ళడం వెనకాల మీ ఉద్దేశం ఏంటి, అసలు మీ ఎజెండా ఏమిటి, అంటే ఏమేమి మార్పులు తీసుకురావాలి అని అనుకుంటున్నారు సార్?
దీనికి సంబంధించి ఒక ప్రధానమైనటువంటి విషయం మనం తెలుసుకోవాలి. మన రాజ్యాంగం 1947 రచించుకున్నప్పుడు, 1948 అప్రూవ్ అయినప్పుడు దాంట్లో మూడు ప్రధానమైనటువంటి వాగ్దానాలు ఇచ్చింది. ఒకటి ఏంటంటే సామాజిక ఆర్థిక రాజకీయ సమానతలు ఇస్తామని. 70 సంవత్సరాల పైన తర్వాత అది ఇంకా అలాగా ఓ ప్రామిస్గానే మిగిలిపోయింది తప్ప ఎక్కడ దరిదాపుల్లో అందుకునేటువంటి పరిస్థితి కనపడట్లేదు. మహాత్మా గాంధీ గారు చెప్పారు, భారతదేశం దీని గ్రామాల్లో నివసిస్తుంది, గ్రామాలు కనుక అంతరించిపోతే దేశం అంతరించిపోయింది అని. మేము గ్రామాల్లో తిరిగినప్పుడు చూస్తే ప్రతి గ్రామంలో కూడా 40 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి పిల్లలు కనపడట్లేదు. ఒకవేళ ఉంటే కనుక ఎప్పుడు మనకు అవకాశం వస్తుందా, వెళ్ళిపోదాం అనేటువంటి చూసే పరిస్థితిలోనే ఉన్నారు. చాలా దుర్భాగ్యమైన స్థితి. పెద్దవాళ్లతో మాడితే మా ఇంట్లో ఆడపిల్లల్ని పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి మాకు కోడళ్ళగా ఇవ్వడానికి ఎవరు రావట్లేదండి. వీడు కూలీ ఉద్యోగం చేసుకుంటున్నా ఇస్తారు, కానీ వ్యవసాయం అనగానే పారిపోతున్నారు, మా పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వడం కష్టంగా ఉన్నాయి, మాకు ఏ రకమైన వనరులు లేవు అని చెప్పి చెప్పారు. ఇవాళ గ్రామాలలో 70 సంవత్సరాల తర్వాత మన ప్రభుత్వాలన్నీ కలిపి 700 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఇంకా మనం చూస్తే వాళ్ళకి కావలసినటువంటి వైద్య సదుపాయాలు అందట్లేదు, విద్యా సౌకర్యాలు అందట్లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే బేసిక్గా అసలు బురద లేనటువంటి రోడ్లు కానీ మంచి కరెంటు కానీ ఇవన్నీ కూడా ఉండని పరిస్థితి చాలా గ్రామాల్లో ఇంకా ఉంది. మనం పేపర్లో చూస్తూ ఉంటాం దేశం అంతా వెలిగిపోతుందని, కానీ గ్రామాల్లో అలాంటి పరిస్థితి లేదు. అందుకని మనం మార్చాలంటే గ్రామాల నుంచి మార్చాలి. ఇవి పూర్తిగా అసలు నెగ్లెక్ట్ అయిపోయాయి, వీటిని మార్పు చేస్తే తప్ప జరగదు అనేటువంటి దాని మీద ప్రణాళిక రచించడం మొదలుపెట్టాం. మేమేం చేసామంటే మొత్తం 6 అంకాలతో, అంటే ఏదైనా ఒక యుద్ధం ఆరంభించినప్పుడు మనం దానికి కొన్ని ఆయుధాలు కావాలి, అలాంటి 6 ఆయుధాలని సిద్ధం చేసుకుని ఈ యుద్ధ నీతిలో 18 స్టేజెస్ని నిర్దేశించుకున్నాం. ఇది జరగాలంటే కేవలం మనుషులతో జరిగే పని కాదు, దీనికి అందరూ కలిస్తేనే జరుగుతుంది, ఎవరో ఒకడు ఇద్దరు పూనుకుంటే జరిగే పని కాదు. ఎందుకంటే ఇవాళ మా అంచనా ప్రకారం సుమారు 62 కోట్ల మంది జనాభా, 14 కోట్ల 50 లక్షల కుటుంబాలుగా సుమారు 7 లక్షల గ్రామాల్లో నివసిస్తున్నారు. వీళ్ళందరూ కూడాను ఏది జరిగితే బాగుంటుంది, ఏదో జరిగితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఉంది. ఏం జరగాలో వాళ్ళకి తెలియదు, ఎలా చేయించుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. గ్రామీణులంతా కూడాను చాలా ముదిరిపోయారని రాజకీయ నాయకులు చెప్తుంటారు, కానీ చాలా అమాయకులు వాళ్ళు. మేము చూసినటువంటి దాని ప్రకారం ఏదన్నా ఓ మంచి మార్పు వస్తే దాంట్లో చేయితనివ్వడానికి కలిసి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మేము దాదాపు 770 గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఒక తాటి మీద తీసుకొచ్చే ప్రయత్నంలో గత 9 నెలలుగా పనిచేస్తున్నాం. 770 గ్రామాల్లో కూడాను దాదాపు 80% ప్రజలు ఒక మాట మీద రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతమంది ప్రజలు ఏకమైతేనే ఈ కార్యక్రమం సాధారణ పూర్తవుతుంది. మేము నిర్దేశించిన 6 సూత్రాల్లో ఏంటంటే దేశ ఆర్థిక స్థితిని కరెక్ట్ చేయాలంటే ఈ దేశంలో ఉండేటువంటి కరెన్సీ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఎఫిషియెంట్గా తీసుకురావాలి. అంటే ఈ దేశంలో మిగతావన్నీ ఒక ఎత్తు, ఒకప్పుడు భారతదేశంలో సంపదని మన ధాన్యలక్ష్మి ధనలక్ష్మి అలాగ తూచేవారు, అంటే బంగారం.
అవును సార్.
వెండి వారు ఇవాళ కరెన్సీ కాగితాల వెంట హలో
చెప్పండి సార్.
లైన్ కట్ అయిపోయిందండి.
లేదండి చెప్పండి సార్.
ఇప్పుడు యువతకి సరైన మార్గదర్శనం చేసేవాళ్ళు లేరు. ఎందుకంటే చేసేవాళ్ళకి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. ఈ దేశ ఆర్థిక స్థితిని కరెక్ట్ చేయాలంటే కనుక ముందు ఈ దేశంలో ఎంత ఉందో తెలియనటువంటి నగదు నిల్వల్ని బయటికి తీసుకురావాలనేటువంటి మొదటి అంకం కింద ప్రయోగించాం మేము. 2012 సంవత్సరంలో మొదలుపెట్టి 14వ సంవత్సరం వరకు రాజ్యాంగ వ్యవస్థల్ని అన్నిటినీ కూడా మేము స్పృశించాం. రాజకీయ నాయకుల్ని కలిసి ఈనాటి ప్రధానమంత్రి మోడీ గారితో సహా రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర నుంచి సహా అందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వడం, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది. కానీ దీని గురించి పట్టించుకుని పాపాన ఎవరు పోలేదు. ఈ 2014లో ఇదంతా జరిగే పని కాదని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, ఫైనాన్స్ మినిస్ట్రీకి 2 రిజిస్టర్డ్ నోటీసులు ఇచ్చి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి కాపీలు పెట్టి అప్పుడు సుప్రీంకోర్టులో 2015లో దావా వేశాం. మేము అడిగింది ఏంటంటే ఒక 5 స్టేజెస్ ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా సెట్ చేసి ఈ దేశంలో ఉన్నటువంటి కాగితం నోట్లు మొత్తం మూకుమ్మడిగా రద్దు చేసి వాటి స్థానే ప్లాస్టిక్ కాగితాలు ప్రవేశపెట్టమని అడిగాం. మేము అడిగింది ఏంటంటే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది, డిమానిటైజేషన్ జరిగింది కాబట్టి చెప్పట్లేదు నేను, ఆ కాపీ కావాలంటే ఎవరైనా సరే 248/2015 అనేటువంటి సుప్రీంకోర్టు కేసు WPCP అనే సివిల్ అనే దాంట్లో కనుక చూస్తే మీకు ఆ కేసు కనపడుతుంది. ముందు బ్యాంకింగ్ సిస్టమ్ని స్టెబిలైజ్ చేయాలి, అలాగే కుటుంబం ఆధారంగా కేవైసీ నామసాలన్నీ స్టెబిలైజ్ చేయాలి. ఇవాళ బ్యాంకింగ్ సిస్టమ్ అంతా కూడా నెట్ బ్యాంకింగ్లో ఎలక్ట్రానిక్గా పనిచేయాలంటే కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా గ్రామీణ వ్యవస్థలో, గ్రామీణ భారత్లో అన్ని అప్గ్రేడ్ చేయాలి. అలాగే ఇప్పుడున్న టెక్నాలజీని కూడా అప్గ్రేడ్ చేసి దాదాపు 100 MBPS స్పీడ్లో నెట్వర్క్స్ పనిచేసే సిస్టమ్ తయారు చేయాలి. తర్వాత బ్యాంకింగ్ ఇండస్ట్రీని సెగ్మెంటైజ్ చేసి డిమార్కేషన్ చేయాలని చెప్పేటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళిక సుప్రీంకోర్టు ముందు ఉంచాం. ఇది గవర్నమెంట్
కరెన్సీని ఆపేసి ప్లాస్టిక్ కరెన్సీ తీసుకురావడం వల్ల అంటే ఏదన్నా బ్లాక్ మనీ లాంటిది బయటకు వస్తుందని అనుకున్నారా మీరు ప్లాస్టిక్ కరెన్సీ వల్ల?
అది ఆ చేస్తే సిస్టమేటిక్ గా చేస్తే కనుక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నల్లధనం బయటకైనా రావాలి, వెనక్కైనా పోవాలి, ఎక్కడికైనా పోవాలి, అది దాక్కోవాలి, ఎందుకు పనికిరాదు. ఎందుకంటే మూకమ్మడిగా రద్దు చేయాలి. దీంట్లో ప్రధాన సమస్య ఏంటంటే ఇన్ని అడ్డదారులు తొక్కడానికి ఇవాళ భయం ఎక్కువ పెట్టారు. మళ్ళీ వీళ్ళని పట్టుకుంటే కనుక రేపు ఏం చేస్తారో తెలియదు, ప్రాసిక్యూట్ చేస్తారా, జైల్లో పెడతారా. మేము చెప్పిన ప్రణాళికలు ఏంటంటే జరిగిందో తప్పేదో జరిగిపోయింది, ఎల్లకాలం దాన్ని ఇంకా వెంటాడుతూ చేసే బదులు పాతదంతా ఒకసారి క్షమించేసి ఆ నగదంతా కనుక వస్తే డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడితే కేవలం 10 ఏళ్లలో దేశాన్ని పన్నురహిత సమాజంగా మార్చచ్చు. మనం ప్రజలకి డివిడెండ్ పే చేసేటువంటి సమాజంగా, దేశమంతా పెద్ద కంపెనీలాగా అనుకుంటే దాన్ని చేసేటువంటి ఈ వ్యవస్థలు అన్నిటి వల్ల వచ్చే లాభాలతో పంచుకోవచ్చు. ఇవాళ జరుగుతోంది, పంపకం జరుగుతోంది. కానీ 80% ఈ దేశాన్ని దోచుకుంటున్నటువంటి రాజకీయ నాయకులు, ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేస్తున్నటువంటి స్వార్థపరిత పూరి శక్తులు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది, ప్రజలకి రావట్లేదు. ఇది మా అభియోగం.
అవును సార్, అంటే వాళ్ళు చెప్పిన నినాదం కూడా అదే, బ్లాక్ మనీ అంతా బయటకు వస్తుందని, మరి కానీ రాలేదు కాబట్టి అది డీవియేట్ అయిపోయింది.
ఒక పక్క నుంచి తీసి మళ్ళా ఇక్కడ పెట్టి రెండు పెట్టడం తప్పు. మేమేం చెప్పామంటే మొత్తం కాగితం నోట్లు అన్ని రద్దు చేయండి, కరెన్సీని రెగ్యులేట్ చేయండి, తగ్గించండి బాగా. ఈ దేశంలో 80% ప్రజలు 20,000 కంటే ఎక్కువ సంవత్సరం నెలకి ఖర్చు పెట్టేవాళ్ళు లేరు. అందుకని ఎవరికి కూడా, ఏ కుటుంబానికి కూడాను నెలకి 20,000 మించినటువంటి నగదు ఇవ్వద్దు. మిగతా అందరూ కూడాను నెట్ బ్యాంకింగ్ లోకి రావాల్సిందే. దానికి టైం పెట్టండి, ఒక 6 నెలలు టైం పెట్టి ఇవన్నీ కూడాను ఒక ఇండిపెండెంట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ, అది కూడాను మన ఆర్మీ ఇలాంటి వాళ్ళ కంట్రోల్లో చేస్తే కరెక్ట్ గా అవుతుంది. తప్ప మామూలుగా ఇప్పుడున్న వాళ్ళకే అప్పు చెప్తే, మొన్న చేసిన డిమానిటైజేషన్ లో పెద్ద తప్పు ఏంటంటే ఎవరైతే దీనికి అంతటికి కారకులో వాళ్ళ చేతిలోనే పెట్టి చేయించారు. మళ్ళీ ఇది కాకుండా ఒక ఇండిపెండెన్స్ ఏజెన్సీ చేస్తుంటే ఈ సమస్యలన్నీ వచ్చి ఉండేవి కావు. మేము చెప్పిన ప్రణాళిక వేరు, వీళ్ళు చేసింది వేరు. అయిపోయిన దాని గురించి ఆలోచించి ఉపయోగం లేదు కాబట్టి మేము 2వ స్టేజ్ అయినటువంటి ఈ గ్రామోదయ మిషన్, అంటే ఈ దేశంలో ఉన్న 7 లక్షల గ్రామాలని 10 సంవత్సరాల్లో 19 ఫెసిలిటీస్ కింద 30 కంపెనీల ద్వారా అభివృద్ధి చేసి ఆ మొత్తం గ్రామాలన్నీ కూడాను వ్యవసాయం, రైతులు 35 లక్షల కోట్ల నికర ఆదాయం వచ్చేట్లాగా మలసచ్చని ఒక ఎకనామిక్ ప్లానింగ్ చేస్తాం. మేమే గాలి కబుర్లు చెప్పట్లేదు, రాజకీయ వాగ్దానాలు కాదు, కేవలం ఒక ప్రొఫెషనల్ అప్రోచ్. మేము ఎప్పుడో బాణుడు ఉన్నటువంటి ఒక వెల్ఫేర్ సొసైటీ, అక్కడ ఉండే ఎకనామిక్ ప్రిన్సిపల్స్ని తీసుకుని యూరోప్లో కొన్ని పనిచేస్తున్నటువంటి
ప్రిన్సిపల్డ్ సొసైటీస్ కాన్సెప్ట్ కి లింక్ చేసి టెక్నాలజీని యూజ్ చేసుకుని ఇదంతా నిర్మించడానికి అని చెప్పి ప్రయత్నం మొదలు పెట్టాం. మా కళ కనుక నిజమైతే అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అప్పుడు గ్రామాల్లో నివసిస్తున్నటువంటి 14.5 కోట్ల గ్రామీణ కుటుంబాలు ప్రపంచవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 10 కోట్ల వివిధ రకాలటువంటి సరుకులకి, సప్లైస్కి కూడా, మన సేవలకి కూడా అందుబాటులోకి వస్తాయి. మీరు గ్రామం నుంచి కలకుండా ఈ 10 కోట్లలో ఏది కావాలంటే తెచ్చుకోగలుగుతారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం, వాటర్, ఈ రెండు ముందు మామూలుగా ఎస్టాబ్లిష్ చేస్తాం. దాని వెనకాలే ఆహారం అనే భద్రత కూడా ఏర్పడుతుంది. దీనికి సంబంధించిన మోడల్ విలేజ్ ఇప్పటికీ మీరు గమనిస్తే మోడల్ విలేజ్ లో ఇవాళ 40% గ్రాసరీస్ మీద డిస్కౌంట్ వస్తుంది. వెజిటబుల్స్ మీద అంటే కూరగాయల మీద వాటి మీద దాదాపు 70% డిస్కౌంట్, సబ్సిడీ లేదు. దీంట్లో ఖర్చు ఎంత అవుతుందో అంతే తీసుకునే పద్ధతిలో ఒక క్రాస్ ప్రైసింగ్ మెకానిజంలో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నీటి వసతికి కొదలలేదు. ఆరోగ్యం అనేది అసలు వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. పిల్లలందరూ కూడా ఒక డిజిటల్ స్కూల్లో చదువుకుంటున్నారు. ఒక 3 ఏళ్ళ ఈ పథకం అమలు చేసిన తర్వాత ఆ గ్రామంలో FIR ఫైల్ కావాలని ఏర్పాటు, 8,000 మంది ఆ గ్రామాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి వచ్చి ఆ గ్రామంలోనే వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. సుమారు 3,000 ఎకరాలు నిరర్ధకంగా పడినటువంటి భూమిని సాగులోకి తీసుకొచ్చారు. మీరందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ దేశంలో 194 మిలియన్ హెక్టార్ల భూమి సాగుకు అనువుగా ఉంటే కేవలం 147 మిలియన్ హెక్టార్లు మాత్రమే సాగులోకి ఉంది. ఇంకో 47 మిలియన్ హెక్టార్లు సాగులోకి తీసుకురావచ్చు. అదే కనుక జరిగితే ప్రపంచానికే ఆహారం పెట్టేటువంటి వ్యవస్థలో మనం ఉంటాం. ఇంకో విషయం ఏంటంటే ఈ డెజర్ట్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ రాబోయే రోజుల్లో వాళ్ళకి ఫుడ్ షార్టేజెస్ విస్తృతంగా ఉంటాయనేటువంటి భావంతో వాళ్ళకు ఉన్నటువంటి సంపదను వెచ్చించి 25 సంవత్సరాలకైనా సరే ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్కి వెళ్ళి ఈ ఫుడ్కు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలనేటువంటి దాని ఉద్దేశంతో దుబాయ్లో ఒకటి, సౌదీ అరేబియాలో ఒకటి, జర్మనీలో ఒకటి ప్రొడ్యూస్ ఎక్స్చేంజ్లు పెట్టి భారతదేశంలో కాలు పెట్టాలంటే హడిలు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మన చట్టాలని బట్టి చూసి అలాగే ఇక్కడ రైతులకి ఏదైనా ఇస్తే మళ్ళీ అది తిరిగి రాకపోతే మనం వాళ్ళని ఏమి చేయలేము, మన డబ్బులు మనకి తిరిగి రావు, మనకి సేఫ్టీ లేదని రావట్లేదు. అందుకని ఒక బిజినెస్ మోడల్లో విదేశాలకి ఇక్కడ పండించే పంటలు అధిక శాతం పంటలు పండడమే కాకుండా దాంట్లో 40% విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం, ఒక 20% అక్కడే చిన్న చిన్న పరిశ్రమల ద్వారా వాల్యూ అడిషన్ తోటి ప్రొడ్యూస్ని కన్వర్ట్ చేసి దాంట్లో కొంత ఎక్స్పోర్ట్, కొంత స్వదేశీ మార్కెట్కి, అలాగని చెప్పి స్వదేశంలో వాళ్ళకి ఏం లేకుండా చేయకుండా రైతు తనకు తోచిన ధరకి మార్కెట్లో తనకి ఇష్టమైతే అమ్ముకుంటాడు, లేకపోతే ప్రొడ్యూస్ చేసుకునేటువంటి ఒక వ్యవస్థని ప్రతి 11 గ్రామాలకి నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.
సూపర్ అండి, సూపర్. అయితే ఇప్పుడు రైతు తనకు నచ్చిన ధరకి అమ్ముకోవడం అనేది ఇప్పుడు మామూలుగా రైతు బజార్లో కాన్సెప్ట్ కూడా అదే కాకపోతే మనకు అక్కడ రైతులు ఎక్కువ కనపడరు, అది వేరే విషయము. అక్కడ దళారులే కనపడుతూ ఉంటారు. సో ఇంకా మీ అభిప్రాయాల గురించి, తర్వాత మీరు అనుసరిస్తున్న విధానాల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఈ చిన్న విరామం తర్వాత.
ప్రణయము మనలోన ప్రణవము కాగా, ప్రణయము మనలోన ప్రణవము కాగా, మన రాగములోన అనురాగమెమ్రోగా, జీవనమే పావనం.
నేను మీ శ్రీలేఖ, మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనం నారాయణాచార్యులు గారితో మాట్లాడుతున్నాం కదా, ఆయన విజన్ ఆయనతో అట్టు పెట్టుకోకుండా ఒక సమూహంలా కొంతమంది కలిసి చేస్తున్నటువంటి ప్రయత్నం మన దేశ భవిష్యత్తుని మార్చేయబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నది వాళ్ళ కోసం కాదు, ఎప్పుడు పరాయి వాళ్ళ కోసం చేసేది లేదా మన సమాజం కోసం మనం చేసుకునేది ఎప్పుడు కూడా మంచినే ఇస్తుంది. సో ఈయన ఇంకా ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి హర్డల్స్ కానీ తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ వాటి గురించి తెలుసుకుందాం. సార్, అసలు ఇట్లా స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీకు ఫస్ట్ ఎదురైన హర్డల్స్ ఏంటి? సాధారణంగా ఊరికి వెళ్ళంగానే ఏదో ఒక గ్రామ సర్పంచో పంచాయతీ ఎవరో ఒకళ్ళు ఉండి అలా ఎలా చేస్తారు, మేము ఇక్కడ ఉన్నాం కదా, అది ఇదని అంటూ ఉంటారు కదా, అట్లాంటి హర్డల్స్ ఏమైనా మీరు ఎదుర్కొన్నారా? ఎందుకంటే మంచి చేయబోయినా కూడా కొన్నిసార్లు అట్లా అవుతూ ఉంటుంది కాబట్టి.
ఇప్పుడు 80% మొత్తం వచ్చానంటే 20% రాలేదే కదా అర్థం అండి. ఆ 20% ఎప్పుడైనా అడ్డంకి అవుతారు. కాకపోతే స్థానికులందరూ కలిసి వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకునే బాధ్యత వాళ్ళ నెత్తి మీద పెట్టాం. అంటే మీ గ్రామానికి వెళ్ళినప్పుడు గ్రామస్తుల్లో సహజంగా అడిగేది ఏంటంటే, మమ్మల్ని మీరు దత్తత తీసుకుంటున్నారా మా గ్రామాన్ని? చాలా ఈ మధ్య సినిమాల్లో చూసుకుంటున్నాం, దత్తత తీసుకుంటాం. మేము వాళ్ళతో ఖచ్చితంగా చెప్పాము, మేము మిమ్మల్ని దత్తత తీసుకోవట్లేదు, మీరే మమ్మల్ని దత్తత తీసుకోండి అని. దీంట్లో ఒక వైరుధ్యం ఉంది ఏంటంటే, మీరు మమ్మల్ని దత్తత తీసుకుంటే మా బాధ్యత మీది, ఈ ప్రోగ్రామ్ దత్తత తీసుకుంటే దాన్ని నడిపించుకునే బాధ్యత మీది, మేము వనరుల వరకే మీకు సపోర్ట్ చేస్తాము, ఇవి కూడాను మీరు కలిసి ఉండడంలోంచి సృష్టించబడతాయని చూపించాం. ఆ నమ్మకం వాళ్ళకి కుదిరినాడు, వాళ్ళందరూ కలిసి రావడం మొదలుపెట్టారు. నేను ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న గ్రామానికి వెళ్తే మే నెలలో 189 కుటుంబాలు ఉన్నాయి అక్కడ. 100 మిట్ట మధ్యాహ్నం చెట్ల కింద మన మంచాలు వేసి కూర్చోబెట్టి మీటింగ్ పెట్టారు. అంతా అయిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ గ్రామంలో దాదాపు 60 కుటుంబాలు ఆ పార్టీకో ఈ పార్టీకో చెందిన ఉన్నాయండి, మిగతా 120 కలిసి వస్తామని చెప్పారు. నేను చెప్పాను, మీ గ్రామంలో ఆ పార్టీలో ఉన్న వాళ్ళు మీకు చుట్టము, స్నేహితుడు, బంధువు, ఇతరు సన్నిహితుడు అవుతాడు కాబట్టి మీరందరూ కలిసి వెళ్ళి ఆ వాళ్ళని కన్విన్స్ చేయండి, ఒక్కొక్కడిని ఒక్కొక్కడిని కన్విన్స్ చేసుకోండి, అప్పుడు వస్తారని చెప్తే ఇదంతా జరిగే పని కాదండి అన్నారు. మేము చెప్పాము, అది కాకపోతే మేము పక్క గ్రామానికి వెళ్తాం, మీరు మాకొద్దు, మేము వేరే గ్రామంలో పని చేసుకుంటాం, తర్వాత వస్తాం మీ దగ్గరికి అని చెప్పాము. అది జరిగిన 15 ఆ గ్రామస్తులందరూ ఏకమైన మెసేజ్ పంపించారు, మేమంతా ఏకమాట మీదకి వచ్చాం, మీరు వచ్చి కావాలంటే చూసుకోండి, అందరం కలిసి సంతకం పెట్టడానికి సిద్ధం అగ్రిమెంట్ మీద అని చెప్పి ఒక మాట చెప్పారు. ఈరోజు ఆ గ్రామం, మేము చేస్తున్న పైలట్ ప్రాజెక్ట్ 770 గ్రామాలలో 70 క్లస్టర్లో ఒక క్లస్టర్ కి ప్రధాన గ్రామం అది.
గ్రామం పేరేంటి?
ఆ కనిగిరి దగ్గర చిన్న గ్రామం ఉండి ఈ వయసులో నాకు గుర్తు రావట్లేదు. ఎందుకంటే 255 గ్రామాలు, 255 క్లస్టర్లు, 2805 గ్రామాలతో పనిచేస్తున్నాం. ఇవన్నీ కాగితం చూస్తే కానీ చెప్పలేను, దాని తాలూకు ఇన్ఛార్జీలు వాళ్ళు ఉంటారు, ఉంటే కానీ చెప్పలేను. నేను పనిచేసే వాళ్ళు ఉన్నారు ఎక్కడికక్కడ మన్నిసారి. అది కనిగిరి దగ్గర అది ప్రకాశం జిల్లాలో. అయితే దీంట్లో ఇప్పుడు ప్రధానంగా ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను ప్రజలకి, మనం వింటున్న శ్రోతలకి నేను విన్నపం చేసేది ఏంటంటే, మేము ఈ ప్రోగ్రామ్ అంతా కూడాను 1:10 ప్రాతిపదికం చేస్తున్నాం. అంటే నేను ఇవాళ మీతో మాడుతుంటే ఒక్కరితో మాడుతున్నట్టు కాదు, అందులో ఉన్న కుటుంబంలో సభ్యులందరితో మాడుతున్నట్టు, ఎందుకంటే ఈ మెసేజ్ చెప్పినట్టుగా ఇంట్లో వాళ్ళకి వెళ్తుంది. అలాగే మీరు కనీసం 10 ఇది చెప్పి ఆ 10 మరో 10 చెప్పమంటే వ్యాపిస్తుంది. ఇది మీకు చిన్న పాస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను అన్నా హజారే గారిని కలిసి 2014 దీని గురించి అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తే, మేము ఇలా ఉద్యమం చేద్దాం అనుకుంటున్నాము, 2016 జనవరి 26 లక్నోలో పబ్లిక్ మీటింగ్ పెడతాము, మీరు వచ్చి అడ్రస్ చేస్తే బాగుంటుందని అడిగాం. ఆయన చెప్పారు, ఒక 10,000 పోగేస్తే వస్తాను లేకపోతే నేను రానన్నారు. మేము చెప్పాం, 10,000 ఒక చోట పోగేయడం మా వల్ల అయ్యే పని కాదండి, కానీ 100 ఒక్కొక్క చోట 1,000 పోగడి మీ మాట వినేటువంటి ప్రయత్నం చేస్తాం మేమని చెప్పాం. దానిలో భాగంగా నేను 100 ప్రయాణం చేసినప్పుడు రాంచీ వెళ్ళాను, జార్ఖండ్ లో. రాంచీకి వెళ్తే 26 అక్కడ సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఒక 80 కలిసి 10,000 సమీకరించారు. వాళ్ళందరూ కలిసి పనిచేశారు. ఒక్కొక్కళ్ళు 10 తీసుకురమ్మంటే వాళ్ళు 10 చొప్పున అలా పోగేసి ఈ సిస్టమ్ పనిచేస్తుందని చెప్పారు. ఇదే పద్ధతిలో నేను పంజాబ్ వెళ్ళి ఒక లాయర్ గారితో చెప్పాను, మీరు ప్రయత్నం చేసి ఉన్నటువంటి 13 నుంచి మొత్తం 90 అయినా పోగేయండి, కనీసం మనం 10 మీటింగ్ పెట్టుకుందామని. పూర్ణ వాన కురిసి మోకాల్లో నీళ్లుంటే 26 వాళ్ళు 120 మీటింగ్ పెట్టారు. అందుకని ఈ ప్రోగ్రామ్ ముందుకు వెళ్ళాలంటే ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి ఆశ తప్పకుండా దేశం మారుతుందని వాళ్ళ ప్రజలందరూ కూడాను ఒక ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. దీనికి అంతటికీ నడిపించడానికి యువత ముందుకొచ్చి చేయి కలిపితే తప్ప ఈ పని జరగదు. ఇవాళ మీతో మాట్లాడడం ద్వారా, మీ ద్వారా, వింటున్న శ్రోతల ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ మొత్తం 7 గ్రామాల్లో ఇవన్నీ నడిపించాలంటే మనకి సుమారు 30 విలేజ్లో అంటే గ్రామాల్లో పనిచేసేటువంటి చిన్న 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 సంస్థలు పెట్టాల్సి వస్తుంది. 30 ఒక్కొక్క దాంట్లో కనీసం 120 నుంచి 150 దాకా పనిచేయాల్సి వస్తుంది. అంటే ఒక 5 crore ఎంప్లాయ్మెంట్ ఏర్పడుతుంది. ఇది ఎవరికి వాళ్ళు వాళ్ళు సృష్టించుకుంటారు. ఇవాళ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న వాళ్ళకి నుంచి అడగదలుచుకుంది ఏంటంటే, గవర్నమెంట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోసం పోరాడుతుంటే పోరాడుతూనే ఉంటాం, ఉద్యోగాలు సృష్టించబడవు. మనం కనుక దేశాన్ని మార్చుకుంటే దేశమే అభివృద్ధిలోకి వెళ్ళి అక్కడి నుంచి డివిడెండ్స్ వస్తాయి, ట్యాక్సెస్ ఉండవు, ఇలాంటి వ్యవస్థ నిర్మాణం చేసుకోగలిగితే, ఒక్క 5 ఏళ్ళు కదా కష్టపడితే మరో 5 ఏళ్ళ దాని రిజల్ట్స్ వస్తే 10 ఏళ్ల తర్వాత ఆ రోజు తర్వాత వచ్చేటువంటి యువత ఈ దేశంలో ఇలా ఉన్నాం మనం అనుకుంటారు తప్ప ఈ దేశంలోనా ఇలా ఉందామని అనుకోరు. ఎందుకంటే బాగుండమంటే అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. అందుకోసం అది మీరందరూ ప్రచారం చేసి కాలేజీలో చదువుకుంటున్న వాళ్ళు ఇవాళ ఎవరైనా సరే ఏమవుతామని అడిగితే, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాను, బంట్రోత్ ఉద్యోగం అయినా పర్లేదు, లేకపోతే ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తాను, విదేశాలకు వెళ్ళిపోతాను, పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతాను అంటాడు తప్ప నా గ్రామానికి వెళ్ళి పనిచేస్తాను అంటారు. కానీ మేము అలాంటి అద్భుతమైనటువంటి ఆ గ్రామీణ వాతావరణం నిర్మించే ప్రయత్నంలో వీళ్ళందరూ చేయొత్తిస్తే 10 ఏళ్లలో అబ్దుల్ కలాం గారు ఆశించినటువంటి అర్బన్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అనేటువంటి కళ సాకారం చేయడం సాధ్యమవుతుంది. ఇదొక గ్రౌండ్ లెవెల్ రియాలిటీ మీద ఆధారపడి నిర్మాణం చేసినటువంటి ఒక ప్రణాళిక. దీంట్లో అడ్డంకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. ప్రధానంగా ఇబ్బందులు వచ్చేది ఏదైనా వస్తే రాజకీయ వ్యవస్థను వస్తాయి. మోడల్ విలేజ్ని సృష్టించే పరిస్థితిలో ఒక ఇండస్ట్రీ దానికి మద్దతుగా రాగా మొత్తం రాజకీయ వ్యవస్థ అంతా కూడా కలిసి అక్కడ ఉన్నటువంటి ఆ కంపెనీని పొల్యూటింగ్ ఇండస్ట్రీ అని చెప్పి బ్రాండ్ వేసి దాని మీద క్లోజర్ ఆర్డర్ ఇచ్చేశారు. ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేశారంటే భయపడకుండా హైకోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకుని ఆ ఊళ్ళో ఉన్న గ్రామస్తులు చెప్పారు, మేము మీకు ఇది మేలు చేస్తాం, మీరు కనుక అందరూ కలిసి ఒక మాట మీద ఉంటే ఈ పని జరుగుతుంది, ఈ రాజకీయ వ్యవస్థలు మారకుండా మేము చేయలేమని. 33,000 జనాభా ఉన్న ఆ గ్రామంలో, 21 పంచాయతీ బోర్డు మెంబర్స్ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఎన్నికలు జరిగినప్పుడు గ్రామస్తులందరూ ఏకమై పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి చదువుకున్నటువంటి వాడిని అభ్యర్థులుగా పిలిచి ఎంపిక చేసుకుని వాళ్లతో పోటీ చేయించారు. ఆ గ్రామంలో 91% ఓటింగ్ అయితే దాంట్లో 83% ఈ వీళ్ళందరూ కలిసి గుంపుగా జరిగినారు దీనికి పడ్డాయి. ఇలాంటి వ్యవస్థ నిర్మాణం చేసే శక్తి ప్రజల దగ్గర మాత్రమే ఉంది, ఆ ప్రజల్ని మోటివేట్ చేసే శక్తి ఆ యువకులకి మాత్రమే ఉంది. అందుకని ఈ యువకుల్ని మోటివేట్ చేయాల్సింది. ఇందులో 20 నుంచి 30 సంవత్సరాల వయసు వాళ్ళందరూ దీంట్లో భాగస్వాములై బరువు మొయ్యాలి. 40 నుంచి 50 సంవత్సరాల వాళ్ళందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని ఆ 20-30 సంవత్సరాల వాళ్ళని గైడ్ చేయాలి. మేము 60-70-80 వాళ్ళం ఒక మిషన్ తయారు చేసి మీకు అప్పచెప్తున్నాం. ఇది అప్పచెప్పేంత వరకు మేము ఉంటాం, ఎందుకంటే ఇది పూర్తిగా అయ్యే నాటికి మేమంతా కూడా జీవించి ఉంటామని మేము అనుకోవట్లా, కానీ మా భావితరాలు బాగుండాలని వాళ్ళ కోసం మేము పనిచేస్తున్నాం. ఇక దీంట్లో అడ్డంకులు అంటే వస్తూనే ఉంటాయండి, వాటి గురించి మనం భయపడకూడదు. యుద్ధం చేసేటప్పుడు ఒక చిన్న బ్యాటిల్ ఎక్కడ ఓడిపోయినట్టు మాత్రాన అదేమి ఇది కాదు, వారు గెలవాలి మనం. ఇంకొక చిన్న విషయం చెప్తాను మీకు, ఈ దేశంలో ఖర్చులు ముందు తగ్గించాలి. ప్రభుత్వాలు పెట్టే ఖర్చులు చాలా ఎక్కువగా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే 2012లో కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి ఒక ప్రత్యేక కమిటీ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ దేశంలో ఉన్న దాని మీద అంత మీద ఒక అధ్యయనం చేసి 6 ఏళ్ళు దాకా రిపోర్ట్ ఇచ్చారు. 2012లో వచ్చిన ఆ రిపోర్టు ఇంతవరకు వెలుగు చూసిన పరిస్థితి అలా పడుంది. దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే, ఇవాళ దేశంలో ఉన్నటువంటి దాదాపు 7-8 చట్టాల కింద ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు ఇంకా రద్దు చేస్తే ఇంపోర్ట్ ఆఫ్ ది క్రూడ్ బిల్ తగ్గిపోతుంది. ఎందుకంటే చెక్ పోస్టుల దగ్గర విపరీతమైన క్యూ, ఎవరు కూడా ఇంజన్ లాపరు, రాత్రిపూట నడుస్తుంటాయి నిదానంగా, వీటి ద్వారా వెళ్ళడం వల్ల 30% ఇంధనం వేస్ట్ అవుతుంది అని నిర్దేశించారు. అలాగే వాళ్ళ పట్టణాల్లో కానీ పెద్ద పెద్ద నగరాల్లో కానీ చూస్తే ట్రాఫిక్ జామ్లు ఉంటాయి. మనకున్న వ్యవస్థ ఏంటంటే సిగ్నల్స్ ద్వారా ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్, కానీ మనకు కావాల్సిన ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్, దీన్ని స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ అంటారు. ఈ స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ చేస్తే గనక ఖచ్చితంగా 600,00,000 కోట్ల ప్రతి సంవత్సరం కూడాను మన ఖర్చులు తగ్గి ఇంపోర్ట్ బిల్ తగ్గుతుంది. ఎప్పుడైతే మీరు ఇంపోర్ట్స్ తగ్గిస్తారో ఎక్స్పోర్ట్స్ పెంచుకుంటారో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మారి ఇవాళ 68-70 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటున్న డాలర్ని వాళ్ళే బహుశా 68 డాలర్లు ఇచ్చి 1 రూపాయి కొనుక్కునే పరిస్థితి వస్తుందేమో. అందుకని అలాంటి వ్యవస్థ కోసం అని చెప్పి కృషి చేయడానికి యువత ముందుకు రావాలి. మీలాంటి వాళ్ళంతా ఇది భుజాలు తీసుకుని ముందుకు పోసుకోవాల్సిన అవసరం ఉంది
తప్పకుండా. సో ఇప్పుడు 30 లక్షల ఉద్యోగాలు అంటే 30 లక్షల యువకులు మీకు కావాలి అని అన్నారు కదా.
5 కోట్ల యువకులు కావాలి. 30 లక్షల స్టార్ట్అప్ కంపెనీస్ ఇన్ రూరల్ ఏరియాస్.
స్టార్ట్అప్ కంపెనీస్ అంటే ఎలాంటివి అంటే మీరు దానికి గైడెన్స్ ఇస్తారా స్టార్ట్అప్స్ కి, లేకపోతే వాళ్ళు స్వచ్ఛందంగా మేము ఇలా వస్తాము అని చెప్పినప్పుడు వాళ్ళకి మరి అంటే వాళ్ళ ఉపాధి ఎలా కలుగుతుంది ఇప్పుడు దీంట్లో?
ఉపాధి కాదండి, ఇప్పుడు మేము మొట్టమొదటి చేసేది ఏంటంటే గ్రామాల్లో ఇప్పుడు హెల్త్ కేర్ ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నాం. ఎందుకంటే మిగతావన్నీ కనెక్ట్ అవ్వడానికి జనంతో ఇబ్బంది ఎక్కువ ఉంది, టైం ఎక్కువ పడుతుంది. హెల్త్ కేర్ సంబంధించినంత వరకు ఇవాళ ఒక గ్రామం కనుక మా దగ్గరికి వచ్చి రిజిస్టర్ చేసుకుంటే 15 రోజుల్లో అక్కడ ఫెసిలిటీ మొదలవుతుంది, వర్క్ చేయడం మొదలు పెడతాం. ఈ ఫెసిలిటీ చేయడం అంటే ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులు వాళ్ళు ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు నిర్ణీత సమయంలో పొద్దున్న 8 నుంచి 12 వరకు, సాయంత్రం 4 నుంచి 8 వరకు అక్కడ ఉండేటువంటి కేంద్రానికి వచ్చి వాళ్ళకి ఇచ్చిన ఐడి కార్డు తోటి అక్కడ యాక్సెస్ చేసుకుంటే ఈ దేశంలో ఉన్న 13,500 మంది డాక్టర్లు ఏ డాక్టర్ అప్పుడు అనువుగా అందుబాటులో ఉంటారో వారితో కన్సల్టేషన్ జరుగుతుంది, వర్చువల్ కన్సల్టేషన్. వారికి కావాల్సిన 189 టెస్టులు అక్కడ చేయడానికి కావాల్సిన టెక్నాలజీని ఎక్వైరీ చేస్తున్నాం. ఈ టెక్నాలజీ ద్వారా టెస్టులు జరిగిన తర్వాత ఈ టెస్టుల ప్రకారం ఏ రకమైనటువంటి వ్యాధి వీరికి వచ్చే అవకాశం ఉంది, వస్తుంది, వచ్చింది అని నిర్ణయించి ఇది మందులతో తగ్గిపోతే 80% రోగాలన్నీ కూడా మందులతో తగ్గేవే, దానికి తగ్గ మందులు ఇస్తే ఆ కేంద్రంలోనే మందులు అక్కడ డిస్పెన్స్ చేయడం జరుగుతుంది. దీనికి ఒక టెక్నీషియన్ కావాలి, ఒక ఫార్మసిస్ట్ కావాలి. ఇలాగా 63,000 హబ్స్ మేము పెట్టాలి ప్రపంచ దేశవ్యాప్తంగా పెట్టాలంటే దానికోసమే ఈ 2 x 63,000 అంటే 120,000 మంది ఈ ఒక్క పథకానికి కావాలి. ఇది కాక ఈ మందుల డిస్ట్రిబ్యూషన్ వీటికి సంబంధించిన వ్యవస్థ నిర్మాణం చేయడానికి మిగతా వ్యక్తులు కావాల్సి వస్తారు. వీటికి కావాల్సిన ట్రైనింగ్ కానివ్వండి, వాటికి కావాల్సిన నిధులు మేము ఎక్కడ అప్పు చేయము, మేము ఎక్కడి నుంచి దానం తీసుకోకుండా ప్రజల నుంచే సృష్టిస్తాం, సృష్టించి వాళ్ళ దగ్గరికి ఇది వచ్చేట్లా చేస్తాం. ఇవాళ ఈ సంజీవని అనేటువంటి హెల్త్ కేర్ ప్రోగ్రామ్ మేము చేసే దాంట్లో ఆంధ్రప్రదేశ్లో 770 గ్రామాలు కనుక విజయవంతంగా నిర్వహించడం మొదలు పెడితే ప్రతి సంవత్సరం 4 సంవత్సరాల పాటు ఇది నో ప్రాఫిట్ నో లాస్ లో రన్ అవుతుంది. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం 400 కోట్ల రూపాయల నికర ఆదాయం వస్తుంది. దీనికి పెట్టవలసిన పెట్టుబడి కేవలం 300 కోట్లు మాత్రమే. 300 కోట్లు పెట్టుబడితో ప్రతి సంవత్సరం 400 కోట్లు ప్రజల కోసం వస్తుంది. ఇది ఆ గ్రామానికే ఉపయోగపడుతుంది, అయితే ఆ గ్రామస్తులందరూ కలిసి నిర్ణయించుకున్నటువంటి పథకాలకు ఉపయోగపడుతుంది, ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్ కి. ఇది ఒక చాలా పెద్ద
ప్రజల నుంచి ఒక 300 కోట్లు మీరు అంటే సృష్టిస్తారనా, లేకపోతే అక్కడ ఉన్న గ్రామీణ ప్రజల నుంచి
వస్తాయి కదండి, జాయింట్ వెంచర్స్ వస్తే వాళ్ళ నుంచి తీసుకొస్తాం. అలాగే కొన్ని విషయాలు బయటకి చెప్పి చేసేవి కావు. మనం వజ్రాన్నితో వజ్రాన్ని కొయ్యాలి, ఓ వజ్రాన్ని యూజ్ చేస్తాం. మేము ఇంతకాలం పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఉపయోగపడిన సలహాలు ఇచ్చి వాళ్ళందరినీ పెంచి పోషించాం, ఇప్పుడు అది ప్రజలకు వాడవదలుచుకున్నాం.
సో ఇప్పుడు ఈ టెక్నీషియన్స్ కానీ లేకపోతే మెడికల్ ఫార్మసిస్ట్ కానీ ఇప్పుడు ఏదైతే కార్పొరేట్ కంపెనీస్ లో కార్పొరేట్ హాస్పిటల్స్ లో చేస్తున్నారో వాళ్ళు గనక గ్రామానికి వచ్చి అక్కడ సేమ్ ఇట్లాగే చేయడానికి గనక ముందుకు వస్తే బాగుంటుందని మీరు పిలుపునిస్తున్నారు. సేమ్ అట్లాగే పే అవన్నీ ఉంటాయి, కాకపోతే ఏంటంటే వీళ్ళకి సేవ అంటే గ్రామీణ ప్రాంతాలకి యూటర్న్ తీసుకుని రావడానికి దోహదపడాలని మీరు ఆశిస్తున్నారు అంతే కదా?
మేము దానికంటే కూడాను కాలేజీలోని బయటకు వచ్చేటువంటి యువకులు ఉద్యోగాల కోసం చూడకుండా వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటువంటిది గ్రామాల్లో పనిచేసేటువంటి మానసిక స్థితి స్థైర్యం కలగజేయాలని మా ఉద్దేశం. ఎందుకంటే మా ప్రణాళికలో మదర్ అండ్ చైల్డ్ ప్రోగ్రామ్ అనే దాని కింద తల్లి గర్భంలో ఉన్న శిశువు ఎప్పుడైనా ఎవరైనా గర్భిణి దాలిస్తే ఆ స్త్రీని ఆ గర్భిణీ శిశువుని కూడాను ఒక సంవత్సరం వచ్చేంత వరకు ఇద్దరిని పోషిస్తారు, 1 సంవత్సరం నుంచి 6 సంవత్సరాలు వచ్చే వరకు ఆ బిడ్డని పోషిస్తారు సమాజం నుంచి. దీనికి అంతటికీ కావాల్సిందే సమాజం నుంచే నిర్మాణం అవుతుంది. దీనివల్ల ఏంటంటే ఒక కొత్త జనరేషన్ ని సృష్టించదలుచుకున్నాం. అందుకని ఈ కొత్త యువకులందరూ అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు కొత్తగా ఈ కొంత రకంగా ఈ వాతావరణంలో అలవాటు అయిపోయిన వాళ్ళు వెనక్కి వెళ్తే గనక మేము కానుకున్న పద్ధతిలో నిర్మాణం చేయలేము. అందుకని కొత్త బ్లడ్ ని తీసుకెళ్లి ఇన్ఫ్యూజ్ చేసి కేవలం 6 కోట్ల మంది 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో 6 కోట్ల మందిని తీసుకురాలేమండి యువకుల్ని కాలేజీ నుంచి బయటకు వచ్చేవాళ్ళని. ఇది కూడా ఒక 3 ఏళ్లతో జరుగుతుంది. సో ఈ ప్రణాళిక ఏంటంటే అంత నూతనోత్సాహంతో కొత్త బ్లడ్ ని తీసుకొచ్చి గ్రామాల నుంచి అభివృద్ధి చేసుకోవడం తీసుకొస్తే వాళ్ళు 20 ఏళ్ల వాళ్ళు రిటైర్ అయ్యేసరికి 40 ఏళ్ల పాటు ఈ సిస్టమ్ ఫంక్షనింగ్ పర్ఫెక్ట్ గా జరుగుతుందని మేము అనుకుంటున్నాం.
సూపర్ సార్. ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుందాం. ఇంకా గ్రామాల్లో వైద్యమే కాకుండా ఇంకా చాలా చేస్తారు కదా, సో వాటి గురించి తర్వాత తెలుసుకుందాం.
ప్రియతమారావా ప్రియతమారావా హృదయము దోచి మదిరగి నించి హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనతో నారాయణాచార్యులు గారు ఉన్నారు. 2-3 రోజుల నుంచి నేను మీకు ఒక మంచి వ్యక్తిని పరిచయం చేస్తానని చెప్పాను కాబట్టి ఇవాళ ఆయన్ని లైవ్లో తీసుకున్నాం కదా. సో ఆయనతో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం మనం. సార్, అసలు ఇప్పుడు మీరు ఈ గ్రామాల్లో ఏదైతే మీరు అనుకుంటున్నారో ఈ డెవలప్మెంట్ అనేది, దాంట్లో వైద్యం గురించి చెప్పారు, టెలిమెడిసిన్ ప్లస్ 189 టెస్ట్లు ఒకటే చోట కూర్చుని అక్కడి నుంచి చేయించవచ్చు అని. అలాగే ఇంకా ఏ మౌలిక వసతుల మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సార్?
ఆరోగ్యం సంబంధించినంత వరకు 80% మందికి అక్కడికక్కడే మందులు ఇస్తే నివారణ జరుగుతుంది. కానీ 20% కొంచెం ఉధృతమైనటువంటి రోగాలు రావడం చాలా సహజం. అది డబ్బున్న వాళ్ళని లేని వారని కాదు. అందుకని వాళ్ళని గుర్తించిన తర్వాత ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి జిల్లాలోనూ కొన్ని హాస్పిటల్స్, అంటే ఒక్కొక్క రాష్ట్రంలో కనీసం 100 హాస్పిటల్స్ మామూలువి అందుబాటులోకి తీసుకొచ్చి గ్రామోదయ మిషన్ అనేటువంటి ఈ పథకంలో వాళ్ళని సభ్యుల్ని చేస్తాం. అలాగే ఈ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2,000 మంది డాక్టర్లను కూడా దీంట్లో సభ్యుల్ని చేస్తాం. దీనికోసమని కొంత ఇన్సూరెన్స్ స్కీమ్స్ వర్కౌట్ చేసి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇచ్చి కొన్ని వస్తున్నాయి. చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఇస్తున్నాయి. ఇప్పుడు క్యాష్లెస్ స్కీమ్స్ అని వస్తున్నాయి. కేవలం వారు రవాణా ఖర్చులు కొన్ని ఖర్చులు పెట్టుకుంటే గనక, ఇవాళ వేలల్లో ఖర్చు పెడుతున్నారు, కేవలం 100 ఖర్చుతోటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని క్యాష్లెస్ బేసి మీద తీసుకొచ్చే వ్యవస్థ నిర్మాణం చేస్తాం. ఆరోగ్యం అంటే చెడిపోయిన ఆరోగ్యాన్ని బాగు చేసుకుని మళ్ళీ రోగం రాకుండా చూసుకోవడమే కాదు, అసలు ఎప్పటికీ కూడా అనారోగ్యం రాకుండా ఉండేటువంటి ఒక వ్యవస్థ నిర్మాణం చేయాలి. అలాంటి ఆరోగ్య పరిస్థితి ఉండాలంటే ప్రధానమైనది ఆహార అలవాట్లు. ఇవాళ మన ఇంట్లో ఉండేటువంటి ఒంటిళ్ళు, అసలు ప్రపంచంలో ఎవరిని అడిగినా కూడాను భారతదేశంలో ఉండే ఒంటిళ్ళే అత్యంత అధునాతనమైనటువంటి ఫార్మా అని చెప్తారు. అమ్మే మంచి ఫార్మసిస్ట్ అలాంటిది అవన్నీ అంతరించిపోయి ఇవాళ అసలు ఆ పాత మన వైద్యాలు ఎవరికి తెలియవు. ఎంతసేపు ఆ సిన్లు ఈ సిన్లు మింగడం తప్ప ఏం చేయాలో తెలియదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంజక్షన్ పొడి చేస్తారు, లేకపోతే బైపాస్ సర్జరీ చేసేయాలంటారు. ఏం చెప్తే అది భయపడుతూ చేయించుకోవడం తప్ప ఆరోగ్యాన్ని ముందే అసలు గుర్తించి జాగ్రత్త పెట్టుకోవడం అనే విషయం మీద కొంత వర్క్ జరిగింది. దీనికి గాను మేము అనుకున్నది ఏంటంటే ఆహారం మంచిగా ఉంటే, వాళ్ళకి మంచి అలవాట్లు ఉంటే ఖచ్చితంగా ఆరోగ్యం కూడా బాగుంటుంది. పొద్దున పూట లేచి వ్యాయామం చేయడం అనేది లేదు. ఇంటి గుమ్మంలోకి మోటార్ సైకిల్ వస్తుంది, సందుచ వరకు వెళ్ళి పాలు తెచ్చుకోవాలన్నా మోటార్ సైకిల్ మీద వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ఫ్యూయల్ ఖర్చు అవుతుంది, ఆరోగ్యం చెడిపోతుంది. అలాగే నిత్యం తినేటువంటి తిండి విషయంలో కూడా మంచి ఆహారం ఉండాలి. మంచి ఆహారం ఉండాలంటే వాళ్ళు కొనుక్కునే స్థితిలో ఉండగలగాలి, వాళ్ళకి అందుబాటులోకి రావాలి. అందుకని గ్రామోదయ ఆహార్ అనే పథకం కింద ఒక ఈ సంజీవని అనే ఆరోగ్య పథకం మొదలు పెట్టిన 4 నెలల్లో ఆహారం అనేటువంటి పథకం ద్వారా కనీసం 25% ఇప్పుడున్న ధరను తగ్గించి, ఇది రాను రాను 40% దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు మోడల్ విలేజ్ లో గ్రాసరీస్ అన్నిటి, ఇంటికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు అన్నిటి మీద కూడా 40% డిస్కౌంట్ దాకా ఇస్తున్నారు. అలాగే కూరగాయల మీద దాదాపు 70% ఇస్తున్నారు. ఇదంతా ఏం చేస్తారంటే ఒక క్రాస్ ప్రైసింగ్ మెకానిజం అని చేస్తారు. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఏవైతే అనారోగ్యం వాటి మీద ధరలు ఎక్కువగా ఉండేట్లాగా నిశ్చయిస్తారు, ఏవైతే ఆరోగ్యంగా ఉంటాయో ఆ ధరలు తక్కువ అందుబాటులోకి వచ్చేట్లా చేస్తారు. అలాగే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ గుర్తించి వాళ్ళ ఆర్థిక స్థితి ప్రకారం 4 ఆర్థిక స్థితులకు అనుగుణంగా విభజించి వాళ్ళకి కార్డులు ఇష్యూ చేయడం జరుగుతుంది. అందరికంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి అధిక డిస్కౌంట్లు వస్తాయి. ఎక్కువ స్థాయి వాళ్ళు భరించగలిగిన వాళ్ళు కొంచెం కడతారు. అంటే వాళ్ళకి ఎక్కువ ఛార్జ్ చేసి ఆ మళ్ళీ వచ్చే లాభాన్ని వీళ్ళకి పంచి ఈ క్రాస్ ప్రైసింగ్ మెకానిజంలో ధరలు తక్కువగా వచ్చేట్లా చేస్తారు. ఇది కాక అసలు నీరు తాగడం, మంచిగా తాగడం అనేది చాలా అవసరం. ఒక విషయం ఏంటంటే పూర్వం గ్రామాల్లో ఎక్కడ కూడాను మనం చెంబుల్లోనూ వాటిలో నీరు తీసుకెళ్లేటువంటిది పొలాల్లో చూసేవాళ్ళం కాదు. పొలాల్లో కాలువలు పారుతుంటే నీరు పైకి అటు ఇటు తొలగించి మట్టి లేకుండా చూసి ఆ కింద నీళ్ళు దోసెత్తో తీసుకు తాగేవాళ్ళు. భగవంతుడు సృష్టించిన ఈ శరీరంలో అత్యంత అధునాతనమైనటువంటి సిస్టమ్స్ ఉన్నాయి, ప్యూరిఫికేషన్ సిస్టమ్స్. వాటన్నిటినీ కూడాను మనం ఈ ప్యూరిఫైడ్ వాటర్ అనేటువంటి వాటర్ తీసుకొచ్చి ఏ రకమైన పని లేకుండా ఆ సిస్టమ్స్ నాశనం చేసుకున్నాం. అందుకని మంచి జీవన విధానం ద్వారా అలాంటి శక్తి ఇంటర్నల్ ఇమ్యూనిటీ సిస్టమ్స్ రివైవ్ చేయడానికి కావాల్సిన వ్యవస్థ నిర్మాణం చేస్తాం. దీనికి
జల ఆరాధన అనే పథకం కింద భూమిలో ఉన్న నీరు, అసలు భూమి ఒక వంతు అయితే మూడు వంతులు నీళ్లు, మూడు వంతులు నీళ్లలో కూర్చున్న భూమిలో నీళ్లు లేకపోవడం ఏమిటనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. మీరు పూర్వం కనుక గమనిస్తే గ్రామాలు కావచ్చు, ఆ రోజుల్లో రాజ్యాలు కావచ్చు, 600 సంవత్సరాల క్రితం బీజాపూర్ దగ్గర ఒక రకమైనటువంటి వాటర్ రిజర్వేషన్ సిస్టమ్ క్రియేట్ చేశారు. దాదాపు 3-4 కిలోమీటర్ల దూరం నుంచి భూమి కింద నుంచి నీళ్లు వచ్చే చెరువులోకి వస్తే అక్కడికి వచ్చేసరికి అది ప్యూరిఫై అయ్యి హైడ్రాలజీ సిస్టమ్ లో సాగు నీటికి పనికొచ్చేట్లాగా ఉండేదని, అలాంటి సిస్టమ్స్ ని న్యాచురల్ గా చేయించని చెప్పి కొంతమంది ప్రొఫెసర్లు ఇప్పుడు ఐఐటి ఢిల్లీలో పనిచేస్తున్నారు, మాతో భాగస్వాములు వాళ్ళు, ఈ మధ్యదాకా మాతో పనిచేసి ఒక రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఒక ఆయన ఈ మధ్యనే చనిపోయారు 89 సంవత్సరాల వయసులో, అలాంటి వాళ్ళందరూ రూపకల్పన చేసిన విధానాలతోటి ఏ గ్రామానికి ఆ గ్రామం భూమిలో ఉండే నీరు, పైన వాన కురిస్తే వచ్చే నీరు, యూజ్ చేసిన వాళ్ళని రిఫైన్ చేసి వాటిని ఇంటిగ్రేట్ చేసి ఒక గ్రిడ్ తయారు చేసి ప్రతి గ్రామం అంటే ఈ 11 గ్రామాలు ఈ వలయం ఏదైతే ఉంటుందో ఇవన్నీ కలిపి ఈ 11 గ్రామాలకి ఒక నీటి వలయంలో వాటిని బంధించాలి. కంటికి కనిపించింది అంటే నీటి వసతి అక్కడ నిరంతరం ఉండేట్లా చేస్తారు. మోడల్ విలేజ్ లో అక్కడ ఉన్నటువంటి ట్యాంకులన్నీ శుభ్రం చేసి చెరువులన్నింటినీ బాగు చేసి పక్కన ఉన్న చెక్ డ్యామ్స్ అన్నింటినీ చేసి ఊళ్ళో 48 కిలోమీటర్ల ఒక కెనాల్ కట్టారు వాళ్ళు, ఒక కాలువ నిర్మాణం చేశారు. దీనివల్ల ఆ గ్రామం అంతా కూడా ఎప్పుడు నీరు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది, పంటలు విస్తృతంగా పండుతున్నాయి. అలాగే ప్రతి గ్రామానికి దానికి ఉన్న పరిస్థితిని బట్టి లోకల్ బిజినెస్ ప్లాన్ తయారు చేసి ఈ 11 గ్రామాల క్లస్టర్లో ఒక నీటి విధానాన్ని తీసుకొచ్చి ప్రజలతోటే దాన్ని మెయింటైన్ చేయించుకోవాలి. ఇవాళ ఏంటంటే గ్రామాది కదా మంది కాదులేని దాని మీద ఏమైనా చేస్తాం, దాంట్లోనే పశువులు గడుపుతాం, దాంట్లోనే పట్లు ఉత్తుతాం, అన్ని చేస్తాం, తాగే చోటే అవి కూడా. అలా కాకుండా గ్రామస్తుల బాధ్యతలో ఉండేట్లాగా వాళ్లతో నిర్మింపజేస్తే సొంతం కాబట్టి బాధ్యతగా చేస్తారనేటువంటి నమ్మకం మాకుంది. ఈ మార్పు తీసుకురావడానికి అంత తేలిక టైం పడుతుంది, అందరం కలిస్తేనే మార్పు వస్తుంది. అదొకటి అయితే ఇది కాక అసలు ఇవాళ మనం చూస్తే ఇదివరకు రైతు స్థానికంగా విత్తులు తయారు చేసుకునేవాడు, ఎరువులు తయారు చేసుకునేవాడు, దానికి కావాల్సినటువంటి ఏదైనా పురుగుల మందులు దానికి కావాల్సి వస్తే అవన్నీ కూడా తయారు చేసుకునేవాడు. ఇవాళ వాడికి కావాల్సినదల్లా ఏంటంటే నీళ్ళు ఇస్తే చాలు. ఇది మనకి స్వతంత్రం వచ్చిన సంవత్సరానికే ఒక మహానుభావుడు పోషకుండం విశ్వేశ్వరయ్య గారు అని చెప్పి కర్ణాటక రాష్ట్రం నుంచి గంగా కావేరి నది అనుసంధానం చేయమని చెప్పి ఒక ప్రకటన చేశారు. చేస్తే నాటి ప్రధాని దాన్ని పరిచయం పెట్టి ఇది వద్దు మనకి పెద్ద పెద్ద డ్యాములు కడదామని కట్టారు. ఈ మధ్య చూడండి కృష్ణా నదిలో ఆ మధ్య తెలంగాణ ఆంధ్ర పోలీసులు కొట్టుకుంటే అవతల పక్కన నీళ్లే లేవు, లేని నీళ్ళ కోసం కొట్టుకుంటున్నారు. ఆల్మట్టి డ్యామ్ దగ్గర ఎత్తు పెంచితే మనకి నీళ్లు రావు, ఇటు మహారాష్ట్రలో డ్యాములు పెంచితే, తెలంగాణలో డ్యాములు పెంచితే ఇక్కడ నీళ్లు రావు. అసలు నీరు ఉన్నదాన్ని ఎలా సవినయంగా చేసుకోవాలి, ఈ నీటిని ఎలా పంపిణీ చేయాలనే దానికి ఒక ప్రణాళిక తయారు చేస్తే బాగుంటుందని ఆలోచించి మన విజయవాడకి చెందినటువంటి డాక్టర్ కేఎల్ రావు గారు మళ్ళీ ఇది దాదాపు 80వ దశకంలో ఒకసారి ప్రతిపాదన చేశారు. చేస్తే ఇందిరాగాంధీ గారు అన్నాడు ప్రజలందరికీ అనువుగా ఉండేటువంటి బ్యాంక్ నేషనలైజేషన్ అనే నిర్ణయం తీసుకున్నారు. తీసుకుంటే ఈ నది అనుసంధానం ప్రోగ్రాం జరగలేదు. మళ్ళీ 2000 సంవత్సరంలో వాజ్పేయి గారి ప్రభుత్వం దీనికి ఈ నదుల అనుసంధాన ప్రాజెక్ట్ చేయమని చెప్పి ఇప్పుడు కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి సురేష్ ప్రభు గారి నేతృత్వంలో ఒక కమిటీని వేస్తే 12 సంవత్సరాలు అధ్యయనం చేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. నది అనుసంధానం ప్రాజెక్టు 8 లక్షల కోట్లు అవుతుందనే పక్కన పెట్టాడు, 18 లక్షల కోట్ల నుంచి 11 లక్షల కోట్లు అవుతుంది. కానీ ఒకసారి కనుక ఖర్చు పెడితే మనకి ఎక్స్పోర్ట్స్ వల్ల వచ్చే ఆదాయమే విపరీతంగా ఉంటుంది. అందుకోసం అని చెప్పి ఈ 47 మిలియన్ హెక్టేర్ల భూమిని కనుక కల్టివేషన్ లో తీసుకురాగలిగితే మనం చెప్పాను కదా అన్ని దేశాలకు కూడా మనం అన్నం పెట్టేటువంటిది అవుతుంది, నిజమైన అన్నపూర్ణ అవుతుంది భారతదేశమే. అలాంటి పరిస్థితిని సృష్టించడానికి నది అనుసంధానం ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఫలితం ఉంది. కాబట్టి ఈ రెండు కలిపిన ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ మహాన్ భారత్ అభియాన్ శ్రీకారం చుట్టింది. ఒకటి ఏంటంటే మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ అట్ ద విలేజ్ అండ్ ఆల్సో ఏ మ్యాక్రో మేనేజ్మెంట్ సిస్టమ్ బై డిమాండింగ్ ఫర్ రివర్లింగ్ ప్రాజెక్ట్. ఇది సుప్రీంకోర్టు కేసులో ఇది కూడా మేము ఒక అభ్యర్థనగా పెట్టాం, కాకపోతే ఆ కేసు ఇంకా ఫైనలైజ్ చేసి రాలేదు, వస్తుంది 12 ఏళ్ళు 13 ఏళ్ళు అయితే కానీ అవ్వదు. కాబట్టి మనం 2015లోనే వేశాం కాబట్టి 2022-23 నాటికి వస్తుందని అనుకోవచ్చు ఈ దేశంలో. సో ప్రధానంగా నీటి వనరులు స్థానిక స్థితుల్లో కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నట్టు కూడా సరిచేసి ఒక దేశమంతా కూడా నీటి ఎద్దడి అనేటువంటి పరిస్థితి తీసుకురావడానికి ప్రజలందరూ సమాయత్తమే పనిచేయాలి. పక్కవాడు ఎవడో వచ్చి చేస్తాడనుకుంటే అయ్యే పని కాదు ఇది. సో ఈ దీనివల్ల ఏమవుతుందంటే గ్రామాల్లో సాగునీరు కూడా అందుబాటులోకి వస్తుంది. వీళ్ళు చేసిన పని వల్ల ఏం చేశారంటే పంటలు తగ్గిపోతున్నాయి, అందుకని చెప్పి ఎరువులు వేస్తే బాగా పండుతాయని ఎరువుల ఫ్యాక్టరీలు పెట్టించారు. ఆ ఎరువుల్లో కెమికల్స్ వాడారు, పెస్టిసైడ్స్ లో కెమికల్స్ వాడారు, సీడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా సీడ్స్ వాడారు. వాళ్ళు అడిగిన నీళ్లు తప్ప అన్ని వాళ్ళకి ఇచ్చారు. వాటి వల్ల భూసారం గణనీయంగా తగ్గిపోయిందని చెప్పి మేధావులు బోర్డు రిపోర్ట్స్, నిపుణులందరూ కూడా దీనికి సంబంధించిన రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ ఇప్పుడు నెత్తి కొట్టుకుంటున్నారు, ఎక్కడికక్కడ ఇవన్నీ అవుతున్నాయి, ఆర్గానిక్ ఫార్మింగ్ రావాలి. ఇంకో తమిళనాడులో ఒక రైతుల గుంపు దాదాపు 200,000 మంది కలిసి ఏకమయ్యి, మేము సాంప్రదాయ వ్యవసాయంలోనే విధానంలోనే మేము పనిచేస్తాం అని చెప్పి వాళ్ళు గత 20 ఏళ్ళుగా ఆపణ చేస్తున్నారు. దాని తాలూకు ఎవరైతే నాయకుడు ఉన్నాడో ఉదయం కుమార్ అని ఆయన మాతో కలిసి పనిచేస్తున్నారు. 83 సంవత్సరాల వయసు ఆయనకి ఈ సాంప్రదాయ వైద్య వ్యవసాయ విధానాలని మళ్ళీ వీళ్ళకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసి సాగు మంచిగా జరిగే ఏర్పాటు చేయాలి. దీనికి గాను పంజాబ్లో పైలట్ ప్రాజెక్ట్ నడుస్తుంది. 50 కిలోమీటర్లకి ఒక వ్యాన్ పెడతారు, ఆ వ్యాన్ భూ సాంద్రతని పరిశీలించి దాని సామర్థ్యాన్ని పెంపు చేయడానికి వ్యవసాయ విధానాలు ఏ రకంగా మార్పు చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే ఏం వాడితే భూమి యొక్క శక్తి పెరుగుతుంది అనే విషయం వాళ్ళు అడ్వైస్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఈ కావలసినటువంటి ముడి సరుకులు 20% తగ్గించడానికి కావాల్సిన వ్యవస్థను మేము నిర్మాణం చేస్తున్నాం. 20% ఇన్పుట్ కాస్టులు తగ్గి దాని భూసారం 40% పెరిగి దాంట్లో ఇదివరకు అంతర పంటలు వేసేవారు, అంటే ఒక పంట పెద్దది ఉంటే దాని పక్కనే చిన్న చిన్న పంటలు ఏమైనా పండిస్తూ ఉండేవారు. పెద్ద పెద్ద చెట్లకి తమలపాకులు పంపించడం మనం కంకిపాటు ఇటు పక్కన చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ లేవు, అసలు అంతర పంటలు అనే విధానమే పోయింది, ఎందుకంటే ఎవరికి ఓపిక లేదు దాని మీద. సో ఆ అంతర పంటల విధానం దాని ద్వారా అధిక దిగుబడి చెట్ల ప్రయత్నం చేసి ఈ అధిక దిగుబడితో ఇందాక చెప్పినట్టుగా 40% విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి, ఫార్వర్డ్ ట్రేడింగ్ కాంట్రాక్ట్స్ కింద ఓ 20% ఎక్కడికక్కడ చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి ప్రోడక్ట్ గా మార్చి దాన్ని ఎక్స్పోర్ట్ చేయడమో లేకపోతే దేశంలో అమ్మడమో చేయాలి. అది కూడాను కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ రీజనబుల్ ప్రాఫిట్ కమిట్లో చూడాలి. దళారీ వ్యవస్థ నిర్మూలన చేసి డైరెక్ట్ గా రైతు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ అమ్ముకునే పరిస్థితి టెక్నాలజీ ప్లాట్ఫామ్ ద్వారా నిర్మాణం చేసేటువంటి ఒక వ్యవస్థ నిర్మాణం చేస్తున్నాం. ఇది పంజాబ్ లో వీట్ మీద జరుగుతుంది. ఇప్పుడు అది దేశవ్యాప్తంగా ఉందా, మేము నిమ్మకాయల తోటల మీద గూడుల దగ్గర ఒక ప్రయత్నం మొదలుపెట్టాం, అది సఫలం అవడానికి టైం పడుతుంది, ఎందుకంటే వీళ్ళందరినీ కలవాలి, ఆ విదేశీయులు వాళ్ళు కొనుక్కోవాలి, ఆ సిస్టమ్స్ అన్ని ఎస్టాబ్లిష్ కావాలి కాబట్టి. కాబట్టి ఒక ఆలోచన మొదలైంది, ఈ ఆలోచనతో పనిచేస్తున్న రైతులు వాళ్ళు కూడా కలిసి పనిచేస్తున్నారు మాతో. ఈ దీనివల్ల ఏమవుతుందంటే ఆరోగ్యానికి పనికొచ్చే ఆహారం ఇక్కడ లభ్యం అవడం ఒక ఎత్తు అయితే అసలు అక్కడి నుంచి ప్రొడ్యూస్ కావడం ఒక ఎత్తు. ఇప్పుడు ఆరోగ్యకరమైనటువంటి ఆహారం ప్రొడ్యూస్ కావట్లేదు, ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఒక వ్యవస్థ నిర్మాణం చేస్తాం. ఆరోగ్యం అనే దానికోసం అని ముందు ఈ సంజీవని అనేటువంటి హెల్త్ కేర్ ప్రోగ్రాము, ఆహార్ అనేటువంటి ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రాము ఫర్ డిస్కౌంటెడ్ ప్రైసెస్ అందుబాటులోకి తీసుకురావడానికి, జలారాధన అనేటువంటి ప్రోగ్రాం ద్వారా ఎక్కడికక్కడ నీటి వనరులు ఆ నీటి వనరులు యూజ్ చేసుకొని ఆరోగ్యంగా ఉండేటువంటి నిర్మాణం చేయడం జరుగుతుంది. వ్యవసాయాన్ని మాము చేసి రైతు అప్పుల్లోంచి బయటపడి శాశ్వతంగా ఒకప్పటి పూర్వ వైభవం పొందేటువంటి ప్రయత్నం ముందుగా ఈ 4 చేస్తున్నాం. ఇవి కాక ఇంకొక 15 ఉన్నాయి, ఇవి మరొకసారి కలిసినప్పుడు మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే మిగతా విషయాలు చాలా ఉన్నాయి, ఆ విషయాల గురించి ముందు మాట్లాడుకోవడం అవసరం కాబట్టి ఇప్పుడు దీని గురించి ఇక్కడ ఈ దీనికి సంబంధించి ఈ 4 ప్రోగ్రాంలు ఇప్పుడు వస్తాయి. మేము మిగతా చేసేవి ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్స్, వేస్ట్ మేనేజ్మెంట్. ఇదివరకు వేస్ట్ ఏంటంటే ఎక్కడికక్కడ ఎరువుగా మార్చేసేవారు గ్రామాల్లో, ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు. ఈ ప్లాస్టిక్ కోట వచ్చి పడింది, ఒక పక్కనేమో 500 కోట్లు 600 కోట్లు ఖర్చు పెట్టి ప్లాస్టిక్ వాడద్దు అని చెప్పి ఒక ప్రచారాలు చేస్తుంటారు, మరి 100,000 కోట్ల ఆదాయం కోసం అని చెప్పి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టి పరిశ్రమలు నిర్వహిస్తున్నారు, అసలు అది రాకుండా చేస్తే పోతుంది కదా అని ఆలోచిస్తారు. అలాగే మద్యపాన నిషేధం కోసం 500 కోట్లు 600 కోట్లు ప్రతి రాష్ట్రం ఖర్చు పెడుతుంది, దానికి ఒక డిపార్ట్మెంట్ పెడుతుంది, కానీ ఎక్సైజ్ కింద 50,000 కోట్లు 60,000 కోట్లు వసూలు చేస్తుంది. ఇది ప్రజల దగ్గర నుంచి మార్పు వస్తే తప్ప మార్పు జరగదు. ఇప్పుడు మేము ఇందాక చెప్పిన మోడల్ విలేజ్ లో 3 సంవత్సరాల ప్రయత్నం తర్వాత అక్కడున్న గ్రామస్తులందరూ కలిసి తమకు తాముగా ఒక నిషేధం విధించుకున్నారు మద్యపానం మీద. ఇవాళ అక్కడ తాగేవాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే తాగిన వాళ్ళు కనుక ఉంటే ఆ కుటుంబాలకి ఇవన్నీ రద్దు చేస్తామని చెప్పి ఒక అప్పీల్ ఇచ్చారు వీళ్ళు, డైరెక్ట్ కాదు అప్పీల్, మీరు కనుక తాగదలుచుకుంటే తాగండి కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, కంప్లైంట్ వస్తే మీకు వచ్చే డిస్కౌంట్లు రాయితీలు అన్ని పోతాయన్నారు. ఎవరు తాగడం మానేస్తారు, అందరూ కలిసి ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు. సో అలాంటివన్నీ నిర్మాణం చేయడానికి ప్రజల్ని సమాయత్తం చేయడం కోసం కేవలం ఈ 4 విధానాల ద్వారా మేము ఈ ప్రయత్నం ముందు మొదలుపెట్టాం. ఆంధ్ర రాష్ట్రంలో 70 గ్రామాలతో
4, ఆ తర్వాత ఇంకో 15 ఉన్నాయి, కానీ ప్రస్తుతం ఈ 4 మీద మటుకు బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మోడల్ విలేజ్ అంటున్నారు కదా, ఇది ఎక్కడుందో కూడా ఒకసారి చెప్తారా, పేరేంటి, ఎక్కడుంది అనేది?
ఈ మొత్తం అసలు మేము విజన్ తయారు చేసిన తర్వాత ఇది సాధ్యాసాధ్యాలు ఎంతవరకు అనేది పరిశీలన చేయడం మొదలుపెట్టినప్పుడు దేశవ్యాప్తంగా ఈ దేశంలో మహానుభావులు చాలా మంది ఉన్నారు, కాకపోతే ఎక్కడికక్కడికి స్థానికంగా వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలను వాడి మన అన్నా హజారే గారు కూడా రాళ్ళగ్రామంలో ఆయనకు అక్కడ ఉన్నటువంటి పరపతిని వాడి ఆ గ్రామాన్ని కొంచెం మంచిగా తీసుకొచ్చారు. కానీ మేము చూసిన 28 గ్రామాల్లో అత్యంత ఉన్నతంగా మా ఆశయాలకి దగ్గరగా ఉన్న గ్రామాన్ని ఎర్నాకుళం నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిళకాంబళం అనే గ్రామాన్ని గుర్తించాం. ఇవాళ ఆ గ్రామంలో పంచాయతీ ఆఫీసు అత్యంత నూతనంగా ఉంటుంది, అక్కడ డిజిటల్ స్కూల్ పెట్టారు వాళ్ళు, రోడ్లన్నీ కూడా అద్భుతంగా తయారవుతున్నాయి. మీరు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అన్ని వరకు బురద పట్టుకుని 8 అడుగులు 7 అడుగులు దళాలు ఉండేవి, దళకదారులు ఉండేవి. రోడ్లన్నీ నిర్మాణం చేస్తాము, దీనికి తగ్గ స్థలం మీరు ఇవ్వండి అని చెప్తే నెలలో గ్రామస్తులందరూ ఏకమై ఇంజనీర్లు దగ్గర పెట్టుకుని కొలతలు వేసుకుని 30 అడుగులు రోడ్డు వేయడానికి కావాల్సిన ల్యాండ్ అంతా కూడా వాలంటరీగా డాక్యుమెంట్లు వేసి షరతులు లేకుండా పంచాయతీకి సరెండర్ చేశారు. పరిమితి చేసిన తర్వాత అక్కడ అద్భుతమైన రహదారులు నిర్మిస్తున్నారు. ఆ రహదారులు ఆ బొమ్మలు చూస్తేనే అర్థమవుతుంది. అది ఎవరైనా కనుక కావాలనుకుంటే వెబ్సైట్ చూసుకోవచ్చు, వెబ్సైట్ చూసుకుంటే దాంట్లోంచి వస్తుంది ఇది www.mahanbharat.in అనే వెబ్సైట్ లో చూసుకుంటే దాని బొమ్మలు అవి కనపడతాయి. ఎలాంటి అద్భుతమైనటువంటి గ్రామీణ భారతాన్ని మనం సృష్టించుకోవచ్చు అనే విషయం మనకు అవగతం అవుతుంది.
అది ఇప్పుడు మీ ఆధ్వర్యంలోనే జరుగుతుందా సార్ ఈ రోడ్ల వెడల్పు కార్యక్రమం కానీ, తర్వాత ఇప్పుడు ఆ మోడల్ విలేజ్ లో జరిగే కార్యక్రమాలన్నీ కూడాను?
ఆ మోడల్ విలేజ్ కి మాతో కలిసి పనిచేస్తున్నటువంటి ఒక ఆయన సారథ్యం వహించారు. వారు నిర్మించారు, మే 28 గ్రామాలను చూసి దీంట్లో అప్పటికే నిర్మాణంలో ఉన్న ఈ గ్రామాన్ని మాకు అనువుగా ఉంటుందని చెప్పి నిర్ణయించుకున్నాం. దీనికి కారణం ఏంటంటే 2014-15 సంవత్సరం నాటి నుంచి ఈ అధ్యయనం మొదలైంది. 2014-15 నుంచి మేము ఒక మోడల్ విలేజ్ సృష్టించడం మొదలు పెడితే మాకు 7 ఏళ్ళు పడుతుంది. కానీ అప్పటికే ఉన్నటువంటి మోడల్ చూసి ఏది మనకు అనువుగా ఉంటుందో చూడాలనే ఉద్దేశంతో కేరళలో ఈ గ్రామాన్ని ఎంచుకున్నాము. అది ఒక కంపెనీ దాన్ని చేస్తుంది, కైటెక్స్ గార్మెంట్స్ అనే కంపెనీ దాని గురించి చేస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి దానికంతా మూల సూత్రధారి, తాబు ఎం జాకబ్ అనేటువంటి ఆయన దానికి సూత్రధారి. ఆయన నిరంతరం 6:00 నుంచి 9 గంటల దాకా ఈ మొత్తం గ్రామం అంతా తిరుగుతూ ఉంటారు. ఏమి ఆశించరు, ఆయనకేమి సెక్యూరిటీ లేదు, ఏమి ఉండదు, అందరితో కలిసి తిరుగుతూ ఉంటారు. 9 గంటలకి ఫ్యాక్టరీకి వచ్చి సాయంత్రం 5 గంటల దాకా ఫ్యాక్టరీలో ఉంటారు, మళ్ళీ 5:30 నుంచి రాత్రి 10 గంటల దాకా గ్రామంలో ఉంటారు. ఈ రకంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ కార్పొరేట్ మోడల్ ఇన్ రూరల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక వ్యవస్థ నిర్మించారు. దాన్ని మేము ఇంప్రూవైజ్ చేసి ఇంకో 30% టెక్నాలజీ యాడ్ చేసి దేశవ్యాప్తంగా దీన్ని ఎస్కలేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం.
సూపర్ అండి, చాలా బాగుంది. సరే, ప్రస్తుతానికి ఇంకొక చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో వింటున్నారు కదా నారాయణాచార్యులు గారు చెప్పేవన్నీను. ఆయన ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చెప్పింది కేవలం కొన్ని ప్రైమ్ ఆస్పెక్ట్స్, ఇవి కాకుండా ఇంకా 15 ఉన్నాయి, వాటి గురించి కూడా ఇప్పుడు ఒకసారి కనుక్కుందాం. సార్ ఇంకా మిగతా ఆస్పెక్ట్స్ ఏంటి, అసలు ఎన్ని స్టేట్స్ లో ఇప్పటి వరకు మీరు ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు?
ఇప్పుడు చెప్పిన 4 విషయాలే కాకుండా ఇంకొక 15 విషయాలను మేము పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక సమస్య ఏంటంటే మద్యపానం. ఈ మద్యపానం వల్ల కుటుంబాలు నాశనం అయిపోయే కాకుండా ఆరోగ్యాలు ఛిద్రమైపోతున్నాయి. అందుకని దీని మీద మీరు కనుక నిషేధం పెడితే ఏది నిషేధించినా దానికి అపోజిషన్ వస్తుంది. ఇప్పుడున్న ఓట్ బ్యాంక్ రాజకీయాలతోటి అది సాధ్యం కావట్లేదు. అందుకని ఇందాక నేను చెప్పినట్టుగా మోడల్ విలేజ్ లో ఎవరైతే వాళ్ళందరూ కలిసి ఒక రకమైన మద్యపానం నిషేధం విధించుకున్నారు, వాళ్ళ మీద వాళ్లే పాటిస్తున్నారు, అలాంటి చేయడం అనేది ఒక టాప్ ప్రయారిటీ. 2వది, ఇప్పుడు ఈ ప్లాస్టిక్ అనేది గ్రామాల్లో కూడా వచ్చి
మన పశు సంపద కూడా ఒకప్పుడు అవి తిని వాటికి రోగాలు వచ్చి ఆపరేషన్లు జరగ చచ్చిపోతున్నాయి. అందుకని ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఈ 11 గ్రామాలకు ఒక గ్రిడ్ తయారు చేయడం అనేది ఒకటి. ఇది కాకుండా ప్రతి చోట కూడా రోడ్లు తయారు చేసి ఊళ్ళోకి పూర్తిగా వెహికల్స్ అన్ని వచ్చి ట్రాక్టర్ లోపలికి వస్తాయి, లారీ లోపలికి వస్తాయి, వ్యాన్లు వస్తాయి, ఆటోలు వస్తాయి, మోటార్ సైకిళ్ళు వస్తాయి, ఇవన్నీ రాకుండా ఒక పొల్యూషన్ రహిత గ్రామాన్ని నిర్మించాలనేటువంటిది మీరు వెబ్సైట్లో చూస్తే కనుక ఎలా ఉంటుంది ఒకటి అనేది ఒక రూపం ఒక బొమ్మ ఉంటుంది అక్కడ చూడొచ్చు మీరు. అలాగే ఆర్థిక సమస్యలు ఇవాళ విధానంగా ఆర్థిక సమస్యల గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు జనం. ప్రతిసారి కూడాను అప్పులు చేయడం, వ్యవసాయం పంట పండకపోతే ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇలా కాకుండా వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఒక ఫైనాన్షియల్ ఇంక్లూషన్ సిస్టమ్స్ ని డెవలప్ చేస్తారు. రోడ్లు శానిటేషన్ చాలా చోట్ల అసలు ఏ రకమైన పరిశుభ్రత ఉండకుండా రోడ్డు పక్కన మురుగు పారుతూ ఉంటుంది, వీటన్నిటికీ కావాల్సినటువంటి వ్యవస్థ నిర్మాణం చేయడం. అలాగే ఇదివరకు విలేజెస్ లో చాలా చోట్ల అందరూ ఒక చోట కూర్చుని సాయంత్రం ముచ్చటించుకునేవారు సమస్యలు ఏంటనేది. మనం అంటే పక్క వాళ్ళు కూడా కలిపితేనే మనం, మన ఇంట్లో ఉన్న నలుగురు కలిపితే మనం కాదు. ఈ రోజున ఈ టీవీ కల్చర్ వచ్చిన తర్వాత ఒక రకంగా ఇంట్లో వాళ్ళకే డిస్కనెక్ట్ ఏర్పడిపోయింది. నలుగురు ఇంట్లో ఉంటే అయితే మొబైల్ మీద ఏదైనా ఉంటారు, లేకపోతే టీవీ మీద ఏదైనా ఉంటారు. కాబట్టి మళ్ళీ ఒక కమ్యూనిటీ సెంటర్ సిస్టమ్ ని గ్రామాల్లో విధించి తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇది కాక ఆగ్రో ఇండస్ట్రీస్, ఇందాక చెప్పినట్టుగా ప్రతి చోట కూడాను చాలా ఇండస్ట్రీస్ కావాల్సి వస్తాయి. ప్రతి 11 గ్రామాలకి ఒక 5 ఎకరాల్లో అలాంటి వ్యవస్థ నిర్మాణం చేస్తాం. హెల్త్ కేర్ సెంటర్ ఒకటి పెట్టి దాని మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా స్టార్ట్ చేసి వాటికి అడ్వాన్స్డ్ గా వచ్చేటువంటి వాటికి, అంటే మేము చేసేది ఎంతసేపు ఆరోగ్యాన్ని బాగు చేయడంలా చూస్తున్నాం, కానీ న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు, ఉపద్రవాలు వచ్చినప్పుడు, ఏదైనా అనుకోని వైరస్లు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి కావాల్సిన వ్యవస్థ నిర్మాణం చేయడం అది సెకండ్ స్టేజ్ లో జరుగుతుంది. అలాగే ఈ గ్రామాల 11 మధ్య ఇప్పుడైతే వెహికల్స్ రాకుండా చేస్తామో దీనికి ఆల్టర్నేటివ్ సోలార్ పవర్డ్ ట్రాన్సిట్ సిస్టమ్ ఒకటి, మెట్రినో అని ఒకటి ఉంది. ఇప్పుడు అది లండన్లో రోజుకి 50 లక్షల మంది ప్యాసింజర్స్ ని హీత్రో ఎయిర్పోర్ట్ లో ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. నోయిడా దగ్గర ట్రైల్ బేసిస్ మీద ఒక 20 కిలోమీటర్లు నిర్మిస్తున్నారు. ఇవాళ మెట్రో నిర్మాణం చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో దాంట్లో 25% ఇది తయారవుతుంది. దాని ఖర్చులు కూడా అంతే ఉంటాయి. దీనికి 10 రూపాయలు టికెట్ ఉంటే దానికి 200 ఉంటే సరిపోతుంది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలన్నా 5 ప్యాసింజర్ ట్రావెల్ చేయొచ్చు. అదేమో కంప్యూటర్ గైడెడ్ ఆటోమేటిక్ సోలార్ పవర్డ్ అందుకని చెప్పి. ఇంకోటి ఏంటంటే ఇది ఒకసారి కనుక ఒక చోట నిర్మాణం చేస్తే, ఇవాళ మీరు చూడండి ఒక రోడ్ వేశారు, ఒక మెట్రో వేశారు, ఒక రైల్వే లైన్ వేశారు, తీసి ఇంకో చోట వేయాలంటే అంత సాధ్యమే పని కాదు. కానీ అది క్షణాల మీద అక్కడి నుంచి డిస్మాంటిల్ చేసి మళ్ళీ రీఎరెక్ట్ చేసినటువంటి అవకాశం ఉన్న ఒక సిస్టమ్ అది. ఇది వాళ్ళ ఎలాగో పైలట్ ప్రాజెక్ట్ నడుస్తుంది కాబట్టి అప్పుడు సక్సెస్ అవుతుంది, అది చేయడం మంచి జరుగుతుంది. రైతులందరూ ఒకళ్ళ అభిప్రాయాలు వాళ్ళు తెలుసుకుని స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి ఇస్లాం సంఘటన అనేటువంటి ఒక ప్రోగ్రామ్ కూడా డెవలప్ చేస్తున్నాం. గ్రామాలన్నీ కూడాను ఇప్పుడు మట్టి కొట్టుకుని అలా ఉండకుండా పచ్చగా పచ్చదనంతో చాలా శుభ్రంగా, ఇప్పుడు మనం చూసే పెద్ద పెద్ద పార్కులు, పెద్ద పెద్ద నగరాలు, పట్టణాలు ఎలా ఉంటాయో అలాంటి పద్ధతితో అన్ని గ్రామాలు ఉండాలనేటువంటి గ్రీన్ విలేజ్ కింద సృష్టిస్తాం వీటిని. అలాగే పవర్ సిస్టమ్స్, ఇదివరకు మీరు గమనిస్తే కనుక ప్రతి ఊరికి వచ్చిన పవర్ స్టేషన్ ఉండేది, ఇప్పుడు అలా కాకుండా ఎక్కడ పెడుతున్నారు గ్రిడ్ అంటున్నారు, ఆ గ్రిడ్ మీద నుంచి వచ్చేసరికి లాస్ ఉంటుంది అంటున్నారు, అదంతా జనం నెత్తి మీద వేస్తున్నారు. ఇలా కాకుండా ఎక్కడికక్కడ సోలార్ పవర్ సిస్టమ్స్ జనరేట్ చేయడానికి ఒక యుఎస్ బేస్డ్ కంపెనీతో కొంత నెగోషియేషన్స్ జరిగాయి. ఇప్పుడు ఈ స్టేజ్ లో కాదు కాబట్టి అది వాయిదా వేశాం. వాళ్ళు ఏం చెప్పారంటే మొత్తం ఈ 11 గ్రామాలకి సరిపడా సోలార్ పవర్ యూనిట్స్ పెట్టి 25 సంవత్సరాలు మెయింటైన్ చేసి ఇప్పుడున్న కాస్ట్ లో సగం కాస్ట్ కి పవర్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్పారు. కాబట్టి ప్రభుత్వ విధానాలు అనుకూలంగా లేనందువల్ల వాళ్ళు దానికి కలిసి రాలేకపోతున్నారు. ప్రజలు ఏకమైతే దీన్ని ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టి పనిచేయించుకునే అవకాశం వస్తుంది కాబట్టి అప్పుడు అది ఇంట్రొడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇది కాక ప్రతి గ్రామంలో కూడా ప్రధానంగా పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టిన తర్వాత గ్రేవియాడ్ చెత్త అధ్వాన స్థితిలో ఉన్నాయంటే అంత అధ్వాన స్థితిలో ఉన్నాయి. దీనికి కొంతమంది దాతలు ముందుకొచ్చి కట్టించినా మెయింటైన్ చేసేవాళ్ళు లేరు. ఒక పర్మనెంట్ వ్యవస్థ అక్కడ ప్రతి చోట ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. తర్వాత ఇప్పుడు డిజిటలైజేషన్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్ జరుగుతుంది, అందుకని డిజిటల్ ఫెసిలిటీస్ అక్కడ ఇంట్రొడ్యూస్ చేయాలి. ప్రతి గ్రామానికి కూడా వికీపీడియా అది కావాలి. చాలా చోట్ల ఆ గ్రామ ప్రాశస్త్యం ఏంటనేది ఎవరికి తెలియకుండా పోతుంది. అక్కడ చదువుకున్న వాళ్ళందరూ మెల్లమెల్లిగా బయటకు వెళ్ళిపోతుంటే ఇక్కడ చరిత్ర తెరమగైపోతుంది. అందుకని అవన్నీ రివైవ్ చేసి వికీపీడియా ప్రతి గ్రామానికి సృష్టించి దీన్ని ఇంటగ్రేట్ చేసి ఇది ఒక బిజినెస్ మోడల్ గా డెవలప్ చేసి ఆ గ్రామానికి ఆదాయ వనరులు వచ్చే అవకాశం ఉన్న చోటల్లా ఇది డెవలప్ చేసే ప్రయత్నం చేస్తాం. దేశంలో కనుక అవన్నీ ఉన్న పాత చరిత్రనంతా తెరతీసి విషయాలన్నీ కరెక్ట్ గా ప్రజలకు వచ్చేట్లా చేస్తే విదేశాల నుంచి ఇక్కడ టూరిస్టులు తీసుకురావడం కూడా చాలా తేలిక. అందుకని చెప్పి ప్రజల యొక్క సహకారంతో ఈ రకమైన టూరిజం డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాగ 15 మేము నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సహజంగా నేను అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఒక విషయం ప్రశ్న వస్తూ ఉంటుంది, మేమేం చేయాలి? ఇది ఒక మహా ఉద్యమం. ఎవరి పరిమితులు వాళ్ళకుంటాయి, ఎవరి శక్తి సామర్థ్యాలు వాళ్ళకుంటాయి, వారి శక్తి సామర్థ్యాల మేరకు వాళ్ళ పరిమితులకు లోబడి ఈ కార్యక్రమంలో ఏ రకంగా భాగస్వామి కాగలను అనేది ఆలోచించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. దీంట్లో కొంతమంది వచ్చి మేము హోల్ టైమర్స్గా పనిచేస్తామని చెప్పారు. మాకు నేషనల్ కోఆర్డినేటర్గా ఒకతను 3 నుంచి పనిచేస్తున్నాడు. అంతకుముందు ఒక స్ట్రాటజీ మేనేజర్కి ఉండేవాడు, దాదాపు 2.5 లక్షలు సంపాదిస్తూ ఉండేవాడు. ఒక మీటింగ్లో
మహాన్ భారత్ అభియాన్ అనేది ఒక మహా ఉద్యమం. ఈ దేశ భవిష్యత్తుని, భావితరాల యొక్క భవిష్యత్తుని అద్భుతంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం. దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడాను భాగస్వాములు కావాలి. సహజంగా మమ్మల్ని అడిగే ప్రశ్న అంటే మేము ఏ రకంగా దీంట్లో పార్టిసిపేట్ చేయగలుగుతాం, ఎలా చేరగలుగుతాం అనే విషయం. దీంట్లో హోల్ టైమర్స్గా చేరేవాళ్ళు ఇదే వృత్తిగా వాళ్ళ వ్యాపకంగా పెట్టుకుని పనిచేయచ్చు. దానికి తగ్గ జీతపత్యాలతో పనిచేయడం జరుగుతుంది. దీంట్లో కొంతమంది మాకున్న ప్రధానమైనటువంటి వదులుకోలేము, మీతో పాటు పార్ట్ టైంగా పనిచేయగలం అని చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళు చేయగలిగినటువంటి పనిని బట్టి, మా అవసరాన్ని బట్టి వాళ్ళతోటి కేస్ టు కేస్ బేసిస్ మీద చేసి ఒక అగ్రిమెంట్కి వచ్చి దాని కింద పనిచేయడం జరుగుతుంది. తగు పారిశ్రామికం అక్కడ కూడా లభిస్తుంది. ఇకపోతే కొంతమంది మేము కేవలం వాలంటీర్స్ కింద చేస్తామనే వాళ్ళు ఉంటారు. వాలంటీర్స్గా పనిచేయదలుచుకున్న వాళ్ళు వాలంటీర్స్గానే వెళ్ళిపో పనిచేయవచ్చు. వాళ్ళు ఏ పని చేయగలరో చెబితే దాన్ని తగ్గటువంటి అగ్రిమెంట్స్ చేసి దాని కింద పనిచేయడం జరుగుతుంది. ఇవి కాక మీకు ఇందాక చెప్పినట్టుగా ఒక 80 మేజర్ జాయింట్ వెంచర్స్ని మేము దీంట్లో ఫోర్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మీకు తెలిసిన వాళ్ళు కానీ మీరు కానీ ఏదైనా కంపెనీల ద్వారా దీంట్లో భాగస్వామ్య పార్ట్నర్స్గా రాదలుచుకుంటే రావచ్చును. ఇది కాక దాదాపు 30 లక్షల మందిని దీంట్లో స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క స్టార్టప్ కంపెనీలో దాదాపు 100 నుంచి 125 నుంచి 150 దాకా ఎంప్లాయీస్ అవసరం ఉంటారు. వాళ్ళు స్టార్టప్ పార్ట్నర్స్గా దీంట్లో చేరొచ్చు. ఇది కాక ఇంత మహాప్రయత్నానికి కొంతమంది ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. 1000 రూపాయల దగ్గర నుంచి ఎంతవరకైనా సరే దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. చేసిన దానికి తగు ఫలితం ఉంటుంది. అందుకోసం అని చెప్పి ఈ 5 రకాలుగా దీంట్లో చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మా వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని దాని ద్వారా దీంట్లో భాగస్వాములు అయ్యి మీ పిల్లల భవిష్యత్తు బంగారుమయంగా తీర్చిదిద్దడానికి మాతో చేయగలపాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మహాన్ భారత్.
మందలించకుంటేనే పోతురు, నేను మీ ఎన్నెలమ్మని. ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా? అవు మల్ల 15 ఏండ్ల అయింది దేశం ఇడసబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్ గమ్మత్ గమ్మత్తు ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్ని కలిపి చెప్పుకుందారి. యాద్ మరవకుంటీనుండ్రి, ఎన్నెలమ్మ ఏటకారాలు ఇంటారు కదా, ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మైండ్ మీడియా కెనడా కెంచి నొస్తున్న భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
కళకు నిజమైన బహుమానం, అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల, చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి సో ఇదండి నారాయణాచార్యులు గారి విజన్, ఆయన అనుకుంటున్నటువంటి, ఆయన కలలు కన్నటువంటి భారతదేశం. గాంధీ గారే కాదు చాలా మంది చెప్పారు, గ్రామాలే మన దేశానికి పట్టుకొమ్మలు అని. కానీ అవే ఇప్పుడు పట్టుత్వం కోల్పోయి ప్రతి ఒక్క యూత్ కూడాను సిటీకే వస్తున్నారు. అలా రాకుండా యూటర్న్ తీసుకుని గ్రామాల్ని కూడాను అత్యద్భుతంగా తీర్చిదిద్దడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. వీళ్ళ ప్యానెల్లో ఉన్న 1500 మందిలోనూ అందరూ కూడాను పాపం 60 ఇయర్స్ దాటిన వాళ్ళే. వీళ్ళు ఏ రాజకీయాలకి చెందినటువంటి వాళ్ళు కాదు, ఏ అసలు ఎటువంటి పొలిటికల్ పార్టీ వీళ్ళకి అసలు సంబంధమే లేదు. కేవలం దేశాన్ని బాగు చేయాలని ఒకే ఒక్క సంకల్పంతో వీళ్ళందరూ ఒక్క తాటి మీదకి వచ్చి దేశంలో ఉన్నటువంటి 750 గ్రామాలని ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్ లో తీసుకున్నారు. ఆ తర్వాత దాన్ని ఇంకా విస్తృతం చేయాలని వాళ్ళ ప్రగాఢమైన నమ్మకము, విశ్వాసం ఖచ్చితంగా చేస్తామని కూడా వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్లే కాదు, నాకు అనిపించింది ఆయన పట్టుదల చూసినప్పుడు. నేను ఆయన పర్సనల్గా కలిసినప్పుడు కూడాను ఫస్ట్ ఇది సాధ్యమయ్యేదేనా అనుకున్నాను. కానీ ఆయన చెప్పినటువంటి వివరాలు ఎగ్జాంపుల్స్తో సహా వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేం చేశారని చూసిన తర్వాత ఎస్ దిస్ కెన్ హ్యాపెన్, ఏమీ చేయలేము, మార్చలేము సిస్టమ్ని అని మనం అనుకుంటున్నాం. ఒక మిడిల్ ఏజ్ కానీ యూత్గా కానీ మనం అనుకుంటున్నాం. కానీ అసలు ఈ ఏజ్లో ఇంత కష్టపడాల్సిన అవసరం ఉందా, మేమంతా బాగా వెల్ సెటిల్డ్ కదా అవసరమా అని అనుకోకుండా ఈ ఏజ్లో కూడా ఇంత కష్టపడుతూ వాళ్ళు చేయగలేంది, వాళ్ళకి మనం చేయుతనివ్వలేమా అని అనిపించింది నాకు. ఎస్ చేయగలం, కాకపోతే ఏం చెయ్యాలి అనేది ఎవరి టైంని బట్టి, ఎవరి అసలు వాళ్ళు డొనేషన్స్ తర్వాత ఈ ఛారిటీలు ఇవి తీసుకోరు, దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. సాధారణంగా ఎవరైనా సరే ఇలాంటివే చేస్తారు, ఆ తర్వాత ఏం చెయ్యరు అది అనుకుంటారు. కానీ వీళ్ళు అసలు మాకు డబ్బులు వద్దు అంటున్నారు, కేవలం వీళ్ళు చేసే పనిలో భాగం తీసుకుంటే చాలు. దానికి కూడా మనమే స్వచ్ఛందంగా వచ్చి ఫ్రీగా చేయక్కర్లేదు, మన ఉద్యోగాలని మనమే సృష్టించుకోవడం అంతే. సాధారణంగా ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలని, రిజర్వేషన్లు అని అదని దాన్ని ఎప్పుడు కూడాను నాకు ఉద్యోగం రావట్లేదు, ఈ గవర్నమెంట్ నాకు ఏం చేసింది అనుకుంటారు. కానీ అది ఐసు ముక్క శాంక్షన్ చేస్తే కరిగి కరిగి వచ్చేసరికి నీటి చుక్క మన చేతికి వస్తుంది. ఇలా కాకుండా అవకాశాలని మనమే సృష్టించుకోవచ్చుగా, ఉద్యోగాల్ని కూడా మనమే సృష్టించుకోవచ్చు అని చెప్తున్నారు. కాబట్టి ఎవరు ఏ విధంగా సహాయపడగలరు అనేది అది ఇంకా వాళ్ళు వాళ్ళ ఇష్టం. కాకపోతే అట్లీస్ట్ ముందు అసలు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేయకుండా నేను ఉండలేకపోయాను. అందుకే ఇది మీ అందరికీ చేరవేసే ప్రయత్నం చేశాను. మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ విషయాన్ని చెప్పండి. అండ్ ఆయన ఇందాక వెబ్సైట్ అడ్రస్ కూడా ఇచ్చారు, దానికి వెళ్ళి ఒకసారి చూడండి. ఇఫ్ ఎట్ ఆల్ యూ కెన్ డూ సంథింగ్ అని మీకు అనిపిస్తే తప్పకుండా మనము ఒక చేయి వేద్దాం. నేను ఆల్రెడీ చేస్తున్నాను, సో మీరు చేస్తే బాగుంటుందని నా నమ్మకం. ఎందుకంటే మన దేశాన్ని మనమే కదా మార్చాల్సింది. అది ఇవాళ చిత్రం బళ్ళారే విచిత్రాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. తిరిగి రేపటి చిత్రం బళ్ళారే అంటే మండే రోజు చిత్రం బళ్ళారే విచిత్రంలో మరిన్ని మంచి విషయాలతో మీ ముందు ఉంటాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళ్ళారే విచిత్రం కార్యక్రమం జూలై 28 2018 నాటి ఎపిసోడ్ పునః ప్రసారం.
My media, the voice of India. Mind media, the voice of India.
Mind media, the voice of India. Iti Bharatiya Swaram.